త్రిమేన ఆత్మబంధువులారా, ఓం ఓం ఓం. త్రిమేన ఆత్మబంధువులారా, ఈరోజున పౌలుపేట ఈ గ్రామానికి మనం అందరం ఇచ్చేసి ఉన్నాం. ఈ పౌలుపేటలో ఉన్నటువంటి గ్రామస్తులు, భక్తులు, ప్రముఖులు మన ఇక్కడికి ఆహ్వానించి ఈ సభను ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి సభలో ఎప్పుడైనా ఇలా గ్రామాలలో పూర్వకాలంలో ఉడుపుల రోజులు అయిపోయిన తర్వాత వర్షాకాలంలో హరికథలు, ఏదో భాగవతం, రామాయణం ఇటువంటి కథలు గ్రామాల్లో ఉండేవారు. ఇప్పుడు అవి మానేశారు. అది అవసరం, గ్రామాల్లో అవసరం. మీకు పనులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కోతలు వచ్చి లోపల అది ఎక్కువగా పనులు ఉండవు. పూర్వం 20 రోజులు, నెలలు ఏదో రామాయణ ప్రవచనం కానీ భాగవత ప్రవచనం కానీ పండితులను తీసుకొచ్చి ప్రవచనం చేయిస్తూ ఉండేవారు. పూర్వం దేవాలయ ప్రాంగణంలో చెప్తూ ఇప్పుడు ఆ సాంప్రదాయం తగ్గిపోయింది. అది అవసరం. ఇంకేదంటే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. మన గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలు రామాయణం, భారతం, భాగవతం, ఈ వేదముల యొక్క సారమే అవి. అంటే అది అన్నీ కూడా మనం శ్రవణం చేసుకోవాలి. భారతదేశం అంటే పల్లెటూళ్ళే, 180 మంది ప్రజలు భారతదేశంలో గ్రామాల్లోనే నివసిస్తారు. అంటే గ్రామాలు బాగుపడితేనే భారతదేశం బాగుపడినట్టు. తర్వాత మన దేశానికి మీరు ఎవరో కూడా మతాలను మార్చుకోవద్దు. మతాన్ని మట్టుకు ఎవరు మార్చుకో. ఎందుకు చెప్తున్నానంటే మనకి బాహ్యంగా అనేక ప్రలోభాలు ఉంటాయి ప్రపంచంలో. ఈ ప్రలోభాల్లో ఏ ప్రలోభానికి ఆకర్షించబడ్డా మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం కలగదు. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి, అనేక ప్రలోభాలు ఉంటాయి. ఇందులో ఏ ప్రలోభానికి లోనైనా, ఏ ఆకర్షణకు లోనైనా మనకు ఆత్మజ్ఞానం కలగదు. తాత్కాలికంలో ఏదో ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఇతరులు మా మతంలోకి రండమే, ఎవరు మతం మార్చుకో. ఏంటంటే మన హిందూ మతానికి సనాతన ధర్మం అనే పేరు. మనం మోక్షం పొందటానికి, శాంతి పొందటానికి, సుఖాన్ని పొందటానికి, ఆనందాన్ని పొందటానికి మొత్తం ఉండవలసిన సామగ్రం అంతా కూడా మన మతంలో ఉంది. అయితే దురదృష్టవశాత్తు మన మతంలో పెద్దలు ఏం చేస్తున్నారంటే దేవాలయ కళ్యాణ, దేవుడి కళ్యాణాన్ని కాట్లకి ప్రవచనాలు చెప్పించడం మానేసి, పురాణాలు చెప్పించడం మానేసి రికార్డింగ్ డ్యాన్సులు, సినిమాలు వేస్తున్నారు. అది గ్రామాల్లో చూసుకోవాలి. దేవాలయం దేవుడు ఎందుకు, దేవాలయం ఎందుకు? ఆ దేవాలయ దేవుడి కళ్యాణ టైంలో ఏదైనా పురాణం కానీ, లేదా భాగవతం కానీ, లేదా ఉపనిషత్తులు, భగవద్గీత, లేదా ప్రవచనాలు చెప్పించు. ఆ దేవుడికి వచ్చే డబ్బు అంతా కూడా ఇలా అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. అదే మామూలుగానే అసలు ఇంద్రియాలకి ప్రకోపం ఎక్కువ ఉంటుంది. ఈ రికార్డింగ్ డ్యాన్సుల పేరు మీద మనకి అసలు ఏదో కొంచెం జబ్బుగా ఉందనుకోండి, ఆ జబ్బు పెరిగే కార్యక్రమాలు మనం పెట్టకూడదు. ఇప్పుడు ఈ అసలు మామూలు రికార్డింగ్ డ్యాన్సుల వల్ల, ఈ సినిమాల వల్ల మనకి మనసులో ఉద్రేకపడతాం, ఉద్రేకాలు పెరుగుతాయి, మనకున్న ఉద్రేకాలు పెరుగుతాయి, తర్వాత శాంతి పోతుంది. అయితే అసలు లక్ష్యం, జీవిత లక్ష్యానికి దూరం అయిపోతుంది. అలా ప్రకృతిలోనే ఇంద్రియాన్ని ఉద్రేకపరిచే గుణాలు ఉన్నాయి. అవి తగ్గించడానికి శాస్త్రం చెప్తాంటే ఇంద్రియాన్ని ఉద్రేకపరిచే గుణాలు అంటే దేవుడి సన్నిధిలో డ్యాన్సులు ఏమిటి? ఎవరో డ్యాన్సులు పెట్టుకుంటే, సినిమాలు పెట్టుకుంటే అది వేరే విషయం. దేవుడి సమక్షంలో మనకి జ్ఞానమే ప్రధానం, శాంతి ప్రధానం, మోక్షం ప్రధానం. ఇప్పుడు ఈ మధ్య శ్రీ ఆంజనేయం అనే సినిమా వచ్చింది. ఈవేళ రేపు అది విడుదల చేస్తున్నారు. అందులో అడిగారు శ్రీ ఆంజనేయ సినిమా, ఆంజనేయ స్వామి సినిమాలో డ్యాన్సులు పెట్టారంటే ఎవరు అడిగారు? ఆ ప్రొడ్యూసింగ్ సినిమా ఆంజనేయ స్వామి సినిమా ఏంటి? ఆంజనేయ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ సెలబ్రేట్, ఈజ్ ఎ పెర్ఫెక్ట్ సెలబ్రేట్ ఆంజనేయ. ఆంజనేయ స్వామి సినిమాలో డ్యాన్సులు ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ ఎవడన్నాంటే డబ్బుల కోసం పెట్టా ఉండదు. ఒకటి ఆంజనేయ స్వామి పెడితే మాకు డబ్బులు ఎలా వస్తాయి, డ్యాన్సులు కూడా ఎందుకు పెట్టామంటే మాకు 4 రూపాయలు వస్తాయని డ్యాన్సులు పెట్టి. ఈ పౌరాణికాలు దేవుడి పేరు మీద చెప్పి, దేవుడి పేరు మీద తీసుకొచ్చి సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనిచేది. మనం ఏం చేయాలంటే దేవుడికి ఏదో పొలాలు ఉంటున్నాయి ప్రతి చోట. ఆ దేవుడి పొలాలను ఇస్తే ఆ డబ్బుని దేవుడి నిమిత్తం, లేకపోతే హరికథలో పురాణాల నిమిత్తం సద్వినియోగం చెయ్యాలి. మన రాష్ట్ర గవర్నమెంట్కి మొట్టమొదట ఎక్కువ సేల్ ట్యాక్స్ మీద ఎక్కువ ఆదాయం వస్తుంది, 2 సారా పాటల మీద, 3 ఇంక ఎండోమెంట్స్ మీద కూడా కొంత వస్తుంది. ఆ ఎండోమెంట్స్ మీద వచ్చే డబ్బు ఈ భక్తి కార్యక్రమాలకు ఉపయోగిస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఉన్నాయి, టీటీడీ వాళ్ళ కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా మంచి కార్యక్రమాలకి, భక్తి కార్యక్రమాలకు ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే పౌలుపేట గ్రామస్తులు ఇంత భక్తిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. తర్వాత మీరు చిందికాడు కూడా సాధన చేసుకునే వాళ్ళందరూ మనం రామాలయ ప్రాంగణంలో ఇది చెప్పుకుంటున్నాం. ప్రవచనం రామాలయ ప్రాంగణంలో అక్కడ మనం రక్షించడానికి రామాయణం ఒకటే సరిపోతుంది, రక్షించేదే రామాయణం అని. అందుకే రామాయణంలో మనకిద్దరు ఆదర్శ పురుషులు, ఒకడు రాముడు, 2 ఆంజనేయ స్వామి. వాళ్ళిద్దరూ మనకు ఆదర్శపురు ఇద్దరు అతీంద్రియులే, రాముడు అతీంద్రియుడే, ఆంజనేయస్వామి అతీంద్రియుడు. వాళ్ళిద్దరూ మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన వాడు. ఆ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ఈ మనం ఈ రామాలయ ప్రాంగణంలో మనం ఈ ప్రవచనం ఏర్పాటు చేసి, అంటే రాముడికి ఎంత గౌరవిస్తున్నారు భారతీయుడు, రాముడి దగ్గర పనిచేసినటువంటి రాముడి సేవకుడు ఆంజనేయ స్వామిని కూడా అంతే గౌరవిస్తుంది. తర్వాత మనం ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ధర్మాన్ని ఆచరించమని. రాముడికి మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే, నేనేదో యోగాభ్యాసాలు చేస్తాను, నేను ఏదో ప్రాణాయామాలు చేస్తున్నా అంటే సరిపోదు, మంచిదే అవన్నీ మంచివి, కానీ ధర్మాన్ని ఆచరించకుండా మనస్సు నశించదు. ధర్మాన్ని ఆచరించకుండా మటుకి మనస్సు నశించదు. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎవరైతే ఈశ్వరుని దయకి పాత్రులు కారు, అంటే భగవంతుడు ఎలా జీవించమని మనకు చెప్పాడో అలా జీవిస్తే భగవంతుడి దయకి మనం పాత్రులు. ఎవరైతే భగవంతుడి దయకి ఎవరైతే భగవంతుడి దయకి పాత్రులయ్యారో వారికి మాత్రమే మనస్సు నిలబడుతుంది, ఇంద్రియాలు నిలబడతాయి. మనస్సు చెలించదు, ఇంద్రియాలు చెలించదు, నాలుక కుదిరిగా ఉంటుంది, మనస్సు కుదిరిగా ఉంటుంది. ఎవరైతే ఈశ్వరుని దయకి పాత్రులు అయ్యారో అని చెప్పాడు శాస్త్రం. మనం అంటే మన జీవిత విధానం రామానుగ్రహం పొందటానికి అనుగుణంగా ఉంది. ఇప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రాముడు ఒక్కలాగా ఉన్నాడు. మనం దుఃఖం వస్తే కుంగిపోతాం, ఏదైనా సంతోషం సుఖం వస్తే పొంగిపోతాం, అది రాముడి దగ్గర లేదు. అంటే మనకి రాముడు ఎలా జీవించాడో అలా జీవిస్తే మనం నాశనం అవుతుంది, మనస్సు నశిస్తుంది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మూడు విషయాల్లో ఎవరైతే ధర్మ అర్థ కామ మోక్ష, ఈ మన పురుషార్థాలు. మనం ఏది చేసినా ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు, ధర్మానికి అనుగుణంగా కనుక జీవిస్తే వాడికి యుగం ఉంటుంది, పరం ఉంటుంది. అంటే ఇక్కడ సుఖపడతాడు, మరణాంతర జీవితంలో సుఖపడతాడు. ఎవడైతే ధర్మాన్ని గౌరవిస్తున్నాడో వాడు ధర్మం చేత గౌరవింపబడతాడు. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తున్నాడో వాడు ధర్మం చేత రక్షించబడతాడు. ఏమి లేదు, భారతం ఉంది. మనం బాగా అర్థం చేసుకుంటే, ఒకటి కోరిక, రెండు కోపం. భారతం అంతే కోరిక మీద కోపం మీద ఆధారం, కోరిక కోపం. భారతం అంతే కోరిక కోపం లేకపోతే భారతమే లేదు. మనకి భగవద్గీతలో కూడా కోరికలోంచి విడుదల పొందండి, కోపంలోంచి విడుదల పొందండి, భయంలోంచి విడుదల పొందండి, మీరు సాధన చేసని చెప్తారు. ఏం చేద్దరు, కోరిక ఉన్నా దుఃఖం వస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, వీటిలోంచి ముందు మనకు చేర్చరా. కోపాన్ని పెంచుకునే వాళ్ళం మనం, పెంచుకునేప్పుడు బాగానే ఉంటుంది కోపాన్ని, అందులోంచి మనకి విడుదల పొందటానికి పొందడం ఇంకా కోపం అనేది జైల్లో ఉండిపోతుంది. ఏ అలవాట్లైనా సరే అలవాట్లు నేర్చుకున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ అలవాట్లనే జైల్లో పడిపోతాం. జైల్లో పడ్డాక తెలిస్తే మళ్ళీ అలవాట్లని బయటకు రావాలని ఇంకా రావటం కష్టం. అలవాట్లు చేసుకోవడం చేయలేకే అందులోంచి విడుదల పొందడం చాలా కష్టం. అంటే మీరు మనకు మూడు విషయాల్లో, శాస్త్రంలో మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. తిండి కాడ జాగ్రత్తగా ఉండమని చెప్పారు, ఆహారం కాడ జాగ్రత్తగా. ఆహారం మనం తగు మాత్రంగానే తినాలి, కానీ అధికంగా తినకూడదు, అతిగా తినకూడదు. అతి ఏ విషయంలోనే పనికిరాదు. ఆహారంలో అతి పనికిరాదు, నిద్రలో అతి పనికిరాదు. ఎవడైనా అతిగా నిద్రపోతున్నాడంటే వాడికి పాపం ఎక్కువ ఉందని అర్థం. ఆహారంలో అతి పనికిరాదు, నిద్రలో అతి పనికిరాదు, తర్వాత మాటల్లో కూడా యుక్తంగా ఉండాలి, అతి పనికి రాదు. అసలు నీకు నీ మనస్సు అణిగిపోయి మనస్సు హృదయాకారం చెందితే నీ నాలుక కదగొరసిన పని లేదన్నాడు శాస్త్రం. ఈ టంగ మన నోట్లో నాలుక ఉంటుంది మనకు. అసలు మనస్సు అణిగిపోయిన తర్వాత అణిగిపోయినప్పుడు వాడికి నాలుక అసలు కదలవలసిన పనే లేదు. వాడు ఏదైనా అవసరాన్ని బట్టి రెండు మూడు మాటలు మాట్లాడటం అంతేకాని అసలు నాలుక కదలవలసిన పనే వాడికి లేదు. తర్వాత ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, ఈశ్వరుని దయకి పాత్రలు ఏదా ఉండాలి ప్రవర్తన. నిద్రలో అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు, అతి వాగుడు పనికిరాదు. ఎక్కువ గర్వం ఉన్నవాళ్ళు, అతిగా మాట్లాడేవాళ్ళు, ఇతరులు చూసి ద్వేషపడేవాళ్ళు, క్రమశిక్షణ లేని వాళ్ళకి తొందరగా చావు వస్తుందని చెప్తారు. తక్కువ ఎక్కువ మాట్లాడటం కంటే తక్కువ మాట్లాడటం మంచిది అవసరాన్ని బట్టి. తర్వాత గర్వం లేని వాళ్ళకంటే గర్వం ఉన్నవాళ్ళు తొందరగా చనిపోతారు. మనల్ని అందరూ గౌరవించాలి, అందరి చేత పూజింపబడాలనుకున్నారు. ఇప్పుడు మన గర్వం ఉన్నప్పుడు అటువంటి భావాలు వస్తాయి. అంటే గర్వం ఉన్నవాడికి తొందరగా చావు వస్తుంది, అతివాగుడు ఉన్నవాడికి తొందరగా చావు వస్తుంది, అతిగా తిని తినేవాడు కూడా తొందరగా చచ్చిపోతాడని శాస్త్రంలో చెప్తారు. అంటే మనకి మొట్టమొదటి కావ్యం రామాయణం, మొట్టమొదటి కావ్యం రామాయణం. అందులో ఇది శరణాగతి శాస్త్రం, రామాయణం శరణాగతి శాస్త్రం. అందరం ఇచ్చేవాళ్ళే రామాయణంలో. రామాయణంతో ఒక ప్రేమ గాథ. సరసంగా ఆస్తుల కోసం మనం పేచీలు పెట్టుకుంటాం. ఆస్తులు మాకొద్దు మాకొద్దు అని పేచీలు పెట్టుకున్నవాడు రాముడు అన్నదమ్ములు. అంటే అక్కడ త్యాగానికి గుర్తు రాముడు. అంటే మనం ఏ పని చేసినా, మనం ఏదైనా పని చేస్తే ఆ పని నిర్మలంగా ఉండాలి, ఖర్చుత్వం లేకుండా ఉండాలి. కొంతమంది ఏదైనా చిన్న మంచి పని చేసి ఒక 5 పైసలు మంచి పని చేసి 95 పైసలు ప్రచారం చేసుకుంటా ఉంటారు. చేసింది 5 పైసలు మంచి పని, 95 పైసలు ప్రచారం చేసుకుంటారు. అంటే ఈ మధ్యన ఒక పెద్ద మనిషి అన్నాడు, మీరు 5 పైసలేమో మంచి పని చేసి 95 పైసలు ప్రచారం చేసుకుంటున్నారేంటని అంటున్నారు. ఈ మధ్యన ఒక మంత్రి గారు ఏమన్నారు అంటున్నారు, అలా అంటే మీరు చెప్పినట్టు చేస్తే నేను మంత్రి ఎలా అవుతా అన్నాడు. 5 పైసలు మంచి పని చేసి 95 పైసలు ప్రచారం చేసుకున్న వల్ల నేను మంత్రిని అయ్యాను, లేక నేను మంత్రిని ఎలా అవుతాను. అది అనవసరం, అది రాజకీయ విషయం, అది మనకు అనవసరం. కర్తృత్వంతో మనం ఏ పని చేసినా కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా, అహంభావన లేకుండా, నిర్మలంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, అది శాంతిగా, శాంతి చిత్తంతో పని చేసుకుంటూ వెళ్ళాలి. మన ఇంటికాడి పనైనా అంతే, సమాజానికి సంబంధించిన పనైనా మనం ఉద్రేకపడకూడదు, చాలా శాంతిగా చేసుకుంటూ వెళ్ళాలి. కర్తృత్వం పెట్టుకోకుండా కర్తృత్వం మన ఇంటి దగ్గర అయినా సరే మనం కర్తృత్వం పెట్టుకోకూడదు. ఏదో భగవంతుడు ఈ శరీరాన్ని ఈ పని కోసం ఉపయోగించుకుంటున్నాడు అనుకోవాలి, అది చెయ్యాలి. కానీ అది మన వల్ల ఏమీ లేదు, మనం అందరం భగవంతుడి చేతిలో పరం. అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అని చెప్తారు. అంతా భగవంతుడు ఏంటి? భగవంతుడే ఉన్నదంతా అంతా భగవంతుడు అని చెప్తారు. కానీ భగవంతుడే ఉన్నదే భగవంతుడు, అంతా భగవంతుడు అని చెప్పడం కంటే ఉన్నదే భగవంతుడు అని చెప్తే ఇంకా బాగుంటుంది. భగవంతుడు తప్పించి ఇంకేదే లేదు. కాదు, మీరు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా మీ ఇంటికాడ మీరు ఏ పరిస్థితి, మీ పని ఏదో మీరు శ్రద్ధగా చేసుకోండి, ఏం దెంగ పెట్టుకో. మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి. మీకంటే ఎవరైనా బాగుంటే వాళ్ళని చూసి ద్వేషపడకండి. శాస్త్రంలో ఏం చెప్పిందంటే ద్వేషం కంటే విషం మెరుగన, ద్వేషం కంటే విషమే మెరుగు. ఏం చేద్దని విషం తాగితే మన ఆ శరీరం ఒకటే చచ్చిపోతుంది. ద్వేషాన్ని అలవాటు చేసుకుంటే చాలా దేహాలు వస్తాయి. అయితే ఏదైనా మీకు మంచి పని చేసే అవకాశం ఇస్తే భగవంతుడి అవకాశం కలగజేసాడని అనుకోండి. భగవంతుడి అవకాశం కలగజేసకపోతే మనం ఏ పని చేయాలి? అంటే శాంతి చిత్తం కలిగి ఉండాలి. భగవంతుడు ఒక నియమం ప్రకారం ఇది నడిపిస్తున్నాడు, అంతా సృష్టిని అంతా ఒక నియమం ప్రకారం నడిపిస్తున్నాడు, అంతా భగవంతుడే. భవిష్యత్తు గురించి ఏం కంగారు పడకండి, ఉన్న పని వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. చేతిలో ఉన్న పని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించకండి, చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేయండి. విషం ద్వేషం అంటే విషం ఆ శరీరాన్ని చంపుతుంది, ద్వేషం ఆ శరీరం ఇంకా చాలా శరీరాన్ని తీసుకొస్తుంది. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ఆ శరీరంలో తాననే బుద్ధిని పెంచుతుంది. అంటే ద్వేషం కంటే విషం కంటే కూడా ద్వేషం ప్రమాదం, ద్వేషాన్ని చెయ్యించమని భగవంతుడు ఈ సృష్టిని అంతా ఒక నియమం ప్రకారం జరిపిస్తున్నాడు. ఈ మతాలన్నీ మన మనస్సు కల్పించిన విషయాలు అన్ని. మతం అంటే ఏమి లేదు, భగవంతుని మనం తెలుసుకోవడానికి ఒక మార్గాలు చూపిస్తారు. మీరెవరు మతాలు మార్చుకోవద్దు, మన మతం ద్వారా మనం తరించవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు, శాంతిని పొందవచ్చు. మోక్షాన్ని పొందటానికి సామాగ్రి అంతా మన హిందూ మతంలో ఉంది. మనది ఒక ధర్మం, అంటే ఒక జీవిత విధానం. అసలు మతాన్ని మార్చుకోమని చెప్పేవాడు ఏ ఉద్దేశంతో మన మతాన్ని మార్చుకోమంటున్నాడని ఆలోచన కూడా మీకు లేకపోతే కష్టం. సొంత ప్రతి మనిషికి కూడా సొంత ఆలోచన ఉండాలి. పరాయి బుద్ధి చాలా ప్రమాదం. మన సొంతంగా ఆలోచించుకుంటేనే అది అమృతంతో సమానం. మన ఆలోచనకి అందన విషయం ఏమంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. అంటే అన్ని మనస్సు కల్పించినయే. లోపల ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, హృదయంలో అంతర్యామగా ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. అది తప్పించి ఆ బ్రహ్మము తప్పించి అంతా మనస్సు కల్పించిన విషయాలు. కాలం కూడా మనస్సే కల్పించింది. ఈ జాగ్రత్త అవస్థ ఎవరికి? మనస్సుకి. స్వప్నావస్థ ఎవరికి? మనస్సుకి. ఇందులో మనం కల్పించుకున్నది ఏది సత్యం కదా, అన్ని అసత్యమే. ఉన్నది ఒకటే వస్తువు, అది బ్రహ్మం. అంటే అది నీకు, నువ్వు ఎంతకాలం అయితే మనం ఈ దేహము నేను అనే తలంపులోంచి మనకి ఇతర తలంపులోనే వస్తున్నాం. దేహ భావంలోంచి దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అని ఈ తలంపులోంచి ఇందాక ఉపదేశాలను చెప్పాడు. అహం వృత్తి గురించి చదివి, అహం వృత్తి అంటే దేహము నేను అనే తలంపుని అహం వృత్తి అని పిలుస్తారు. అహం వృత్తి ఉన్నప్పుడు ఇతర వృత్తులు వస్తాయి. దేహము నేను అనే తలంపులోంచి ఇతర తలంపులు వస్తాయి. అహం వృత్తినే ఇంగ్లీష్ లో ఐ థాట్ అంటారు. ఆ నేను అనే తలంపు వచ్చాక నీకు ప్రపంచం గురించి తలంపు, ఇతరుల గురించి తలంపు వస్తాయి. కానీ నేను అనే తలంపు లేనప్పుడు నీకు ఇతర తలంపు, ఇతరుల గురించి తలంపులు రావు, ప్రపంచాన్ని గురించి తలంపు రాదు, పునర్జన్మ గురించి తలంపు. అయితే మన తలంపుల్లోంచి విడుదల పొందాలి. అయితే అది తలంపుల వల్ల మనకు దుఃఖం వస్తుంది. ఏ మతం చెప్పినా ఈ మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళాలి. ఎక్కడైతే దుఃఖం లేదో, ఎక్కడైతే అశాంతి లేదో, ఎక్కడైతే క్షోభ లేదో, ఎక్కడైతే పునర్జన్మ లేదు, ఎక్కడైతే వేదన లేదు, ఆ సారడ్ ఎస్టేట్ తీసుకెళ్ళటం కోసం ఏ మతం చెప్పినా మానవుడు ఆ సారోల ఎస్టేట్కి తీసుకెళ్తాం. మీకు ధనం ఎంత ఉన్నా, లేకపోతే అధికారం ఉన్నా, మీరు కాలేజీలో ఎన్ని చదువులు చదివినా లోపల అజ్ఞానం నశించకపోతే దుఃఖం కూడా నశించదు. అజ్ఞానం అంటే ఏంటి? దేహంతో దేహ భావన, దేహంతో తాదాప్త్యం పొందేది. అంటే అజ్ఞానం అంటే మనం ఏదిగా ఉన్నామో అది తెలియకపోవటమే అజ్ఞానం. మనకి తలంపులు జాగ్రత్త అవస్థలో తలంపులు వస్తాయి, స్వప్న అవస్థలో తలంపులు వస్తాయి, గాఢ నిద్రలో ఏమి తలంపులు రావు. గాఢ నిద్రలో అక్కడ మనస్సు లేదు, ఏమి తలంపులు రావటం లేదు. అంటే జాగ్రత్త అవస్థ దేనికోసం? మనస్సుకి. స్వప్న అవస్థ దేనికోసం? మనస్సుకి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నేననే తలంపుకు వస్తున్నాయి. ఈ నేను ఎవరు అని గురించి విచారణ చేసిన మనస్సు అనదు. నేనెవరు రావులు పాలని వచ్చారు ఇదే టైంలో. నాకు తలంపులు ఆగటం లేదని తలంపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పి దుఃఖం వస్తుంది. అన్ని తలంపులే. జీవితం అనేది పుట్టుక తలంపు, చావు తలంపు, కోపం తలంపు, ఇష్టం తలంపు, అయిష్టం తలంపు, అన్ని తలంపులే. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. ఆ చనిపోతున్నాను అనుకున్నది కూడా తలంపే. అన్ని తలంపులే. అంటే తలంపుల్లోంచి మనం విడుదల పొందాలి. తలంపుల్లోంచి విడుదల పొందకపోతే మనకు వచ్చేది ఏదో రాదేమో అనుకుంటాం, అలా కాదు. తలంపుల్లోంచి విడుదల పొందితే ఏ టైంలో ఏది నీకు రావాలది వస్తూనే ఉంటుంది. ఏంటంటే శక్తి పరమేశ్వరుడు, శక్తి ఈశ్వరుడు. శక్తికి తలంపుకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడు. ఓం జీవాయ నమః, ఓం కారణాయ నమః. అంతా భగవంతు. విష్ణు సహస్రనామాలు ఏం చెప్తాడంటే అంతా భగవంతుడే. ఓం కారణాయ నమః. ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం అన్నీ అన్నీ ఆయనే. ఇక్కడ మట్టి ఉంది, ఉదాహరణకి మట్టి ఉంది, ఆ మట్టితో మనం కొండను చేస్తాం. ఆ మట్టి కొండకు ఉపాదాన కారణం మట్టి. మట్టి దానంతరయ్యే కొండ అయిపోయిందే, కొండ అవ్వలేదు. ఎవరో కొమ్మర చేశాడు మట్టిని, కొండ కింద కొమ్మర చేశాడు. అది మట్టి లేకపోతే కొమ్మర చేయగలడా? కొండ కింద చేయగలడు. కొమ్మర లేడనుకోండి, మట్టి ఉందనుకోండి, అది కొండ అవుతుందే? అవ్వలేదు. ఇక్కడ మట్టి ఉండాలి, మట్టిని కొండ కింద చేయడానికి కొమ్మర ఉండాలి. ఇక్కడ కొమ్మర లేడనుకోండి, మట్టి తానంతరతానే కొండ అవ్వదు. కొమ్మర ఉన్నాడనుకోండి, మట్టి లేదనుకోండి, కొండ చేయలేడు. మట్టి ఉపాదాన కారణం, దీనికి నిమిత్త కారణం. ఆ మట్టిని కొండగా చేసిన వాడెవడు? కొమ్మరి. వాడి నిమిత్త కారణం. కానీ ప్రపంచ విషయం అలా కాదు. ఉపాదాన కారణం భగవంతుడే, నిమిత్త కారణం భగవంతుడే, ఉన్నదంతా భగవంతుడే, అన్ని కారణాలు భగవంతుడే. మట్టి భగవంతుడే, కొమ్మరే భగవంతుడే, కొండ భగవంతుడే, అన్నీ భగవంతుడే. ఉపాదాన కారణం భగవంతుడే, నిమిత్త కారణం భగవంతుడే. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, భగవంతుడికి తెలియకుండా మీ జీవితంలో ఒక సంఘటన జరగదు. భగవంతుడి పిచ్చోడేం కాదు. ప్రతిదీ మన శరీరం చనిపోయే వరకు ఏ రోజున ఏ సంఘటన జరగాలి, ఏ సంఘటన ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి అని ఒక ప్లాన్ ప్రకారం ఆ జీవితాన్ని నడిపిస్తాడు. భగవంతుడికి కూడా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం మన జీవితం నడుస్తూ ఉంటుంది. నిన్న ఎవరు అడిగారు, మీ భగవాన్ ఏదో నేనేమనని విచారణ చెప్తున్నారండి, ఆ విచారణ వల్ల నాకు తలంపులు ఆగటం లేదని ఎవరు రావులు పాలని వచ్చిన వారు అన్నాను. నేను చెప్పాను, భగవంతుడు భగవాన్ ఒక ఏదో ఒక మాట చెప్పారు, ఒక వాక్యం, ఆ మాట పుచ్చుకుని మీరు ఏడక్కర్లేదు. మనోనాశనానికి చాలా మార్గాలు ఉన్నాయి. పరి ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పటికీ మనస్సు నశిస్తుంది. తలంపులు సమూహం మనస్సు. మనకి భగవంతుడి మీద నమ్మకం ఉంటే, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి తెలియకుండా ఏది జరగదు, మనకి యజమాని ఆయన. అనేవాడు ఎవరు? సిరిడి సాయిబాబా అన్నాడు. ఎవరిని ఎదురుగుండి ఎవరు లేరు అనుకోండి, ఆయనలో ఆయన ఏమనుకున్నాడు? అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనుకున్నాడు. మీరు ఎవరు ఆయన దగ్గర కూర్చోలేదు అనుకోండి, ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయన ఒక్కడే, ఆయనలో ఆయన ఏమను, అల్లా మాలిక్, 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 అల్లా మాలిక్. అంటే మనం రాముడు రాముడు అంటాం, ముస్లింలు ఏమంటే అల్లా అల్లా అంటారు. అల్లానే రహీమ్ అని కూడా అంటారు ముస్లింలు. అల్లానే మనం రామ అంటే భగవంతుడి పేరును వాళ్ళు అల్లా, మనం రామ రామ అని అలా అనుకుంటాం. ముస్లింలు అల్లా 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 రహీం 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 అని అనుకుంటారు. ఈ శిరిడి సాయిబాబా ఎలా అనుకుంటున్నాడని ఆయన ముస్లిం అనుకోకుండా, ఆయన ఏ మతస్థుడు ఎవడికి తెలియదు, ఆయన తెలియనివ్వలేదు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ ఎవరు లేనప్పుడు ఆయన మనం రామ రామ కృష్ణ కృష్ణ అని ఎలా అనుకుంటాము? ఆయన ఒక్కరే కూర్చున్నప్పుడు శిరిడి సాయిబాబా అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళు మేం గొప్పవాళ్ళు అంటే మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎవరో గొప్పవాళ్ళు కానీ పెద్ద సొన్నలు మీరు. అల్లా ఒక్కడే గొప్పవాడు, అల్లా ఒక్కడే యజమాని, అల్లా ఇక్కడే ప్రభువు. ఆయన మాట్లాడిస్తే మనం మాట్లాడగలం, ఆయన ఆయన చేస్తే మనం ఏదైనా పని చేయగలం, మన అంతట మనం ఏమి చేయలేము. అంత అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే అల్లా గొప్పవాడని. ఇక్కడ అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే అల్లాయే మన యజమాని, అల్లాయే మన ప్రభువు, అల్లాయే మన భర్త అని. దీని అర్థం ఇది అంటే అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. అల్లాహు అక్బర్ అంటే అల్లా గొప్పవాడని, అల్లా మాలిక్ అంటే అలా కాదు, అల్లా మన యజమాని, అల్లాయే మన ప్రభు. అల్లాయే మన భర్త. అయ్యి అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. అసలు ఉన్నవాడే భగవంతుడు, మనం లేము. అసలు ఉన్నవాడే భగవంతుడు, అసలు మనం లేము. ఆయన తెలుసుకున్నాడే తెలుస్తుంది ఆయనే ఉన్నాడు మనం లేవని. అప్పుడు వరకు మనం ఉన్నాం, ఆయన ఉన్నాం, మనం ఉన్నాం, ఆయన ఉన్నాం. ఆయన తెలుసుకున్నాక తెలుస్తుంది అసలు మనం లేనే లేవని. అసలు పునర్జన్మ అంటే అంటే ఈ దేహంతో ఇంతకీ నేను రావులపాలా నుంచి వచ్చిన వరకు నేను చెప్పింది ఏంటంటే, మీకు నేనే ఉన్నాను విచారణ మీరు, అది మీకు నేనంటారు మేకప్ అది కుదరకపోతే అది చేయక్కర్లేదు. పరి ఈశ్వరుడు పట్ల భక్తి, ఆ జపం, ఈశ్వరుడు నామాన్ని స్మరించుకోవటం, ఈశ్వరుడు పట్ల భక్తి కలిగి ఉండటం, ఈశ్వరుడు పాదాలని ఆశ్రయించటం, భగవంతుడు ఉన్నానటువంటి సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న మనస్సు నాశిస్తుంది. విశ్వాసం కూడా, ఈశ్వరుడు పట్ల విశ్వాసం కూడా మనోనాశనానికి, అది మనోనాశనానికి దారి చేస్తుంది. ఓం మార్గాయ నమః. విష్ణు సహస్రనామాలు ఏమన్నాడంటే, నీ గమ్యమే నీకు, నీ గమ్యమే నేను కాదు, నీ మార్గాన్ని కూడా నేను, నీ మార్గాన్ని నేనే, నేను పొందేది నేనే. మనం ఏదో సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అనుకుంటా. ఆయన ఆ బుద్ధి కలగజేయలేము. ఆయన చేత ఆ బుద్ధి కలగజేస్తున్నాడెవడు? ఆయనే. ఆయన చేత పొందింపబడేవాడెవడు? ఆయన పొందించి ఆయన పొంది ఆయన ఆయనలో మనం పొందేవాడైతే ఆయనలో ఐక్యమేట్ చేసేటప్పుడు ఆయనే. ఇంకా మనం ఏమి లేదు, ఏదో ఉందనుకోవటం. ఒకసారి సిల్లి సాయిబాబా ఆయన మసీదులో కూర్చున్నాడు ద్వారకామ. ఆ రోజుల్లో బాబా ఉన్న రోజుల్లో పాములు ఎక్కువ ఉండే. సిల్లి అంటే పల్లెటూరు ఆయన టైం. పాములు ఎక్కువ తిరిగి ఊళ్ళో ఏదో పాము వచ్చి ఆయన ఈపినేది పాకి మళ్ళీ ఎదరక వచ్చి, ఏదో పాము వచ్చింది అనక, ఏదో పాము వచ్చి ఇలా మళ్ళీ ఎదరక పాపుతాను అని కైట్గా కూర్చున్నారు. బయట కూర్చున్నాడు, భయం వేసి లెగిసిపోయాడు. ఆ పాము కూడా చిన్న పాము కాదు, పెద్ద పాము. మీరు కంగారు పడకండి, అది తులసి వనంలో నుంచి వచ్చింది పాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది, ఉడికి చెదిరిపోయి ఎలా వచ్చింది, కంగారు పడకండి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఆ పామును చూస్తేనే భయం కదా మనకి. ఆ పాము ఏమో నెమ్మదిగా పాకింది, పాకి వెళ్ళిపోయి తులసి వనంలోకి వెళ్ళిపోయింది. వచ్చింది పాకి వెళ్ళిపోయింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న ఒక అమ్మగారు ఏమని అడిగారంటే, ఆ పావుని మేము కడతో చూస్తుంటే మాకు భయం వేసింది, మీ ఒంటి మీద పాము పాకినా భయం వేయటలేదేంటి మీకని కారణం ఏంటని అడిగింది ఒక ఆవిడ. ఆవిడ ఎవరు గట్టి కాదు, అమ్మగారు గట్టి కాదు. అప్పుడు బాబా ఏం చెప్పానంటే, మీకు నాకు తేడా ఏమి లేదు, మీకు వేరుతనం ఉంది, ఆ వేరు బుద్ధి ఉంది, అంతే భయం కలుగుతుంది. వేరు బుద్ధి లేనప్పుడు, వేరుతనం లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? భయమే లేదు. వై భయమే లేదు అసలు. వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. నేను ఇక్కడ ఉండగా నీకు భయం ఎందుకు? నేను ఎక్కడ ఉన్నానుక, ఈ పాము వచ్చి మిమ్మల్ని కలిసేస్తున్నాను అలా అనుకోక. వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్, ఇక్కడ ఉన్నానుక, నేను ఎక్కడ ఉండగానే వచ్చి మిమ్మల్ని పాము కలిసేస్తున్నారు, నీకు భయం వేస్తాను. వీడికి ఇంకా పాముకి పని ఏమి లేదని కరవటమే పని ఏంటి అన్నారు బాబా. పాము ఎప్పుడు కరుస్తుంది అంటే మనకు దానికి భయం వేసినప్పుడు కరుస్తుంది. ఇప్పుడు చీకట్లో మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, మనకు తెలియక మన కాలు పాము మీద వేస్తే కరుస్తుంది. అంతేకాని దానికి కరవటమే పని కాదు, దానికి భయం వేసినప్పుడు కరుస్తుంది. మనమైనా అంతే కదా, అదిగో పాము, అదిగో పాము అనుకుంటే అదిగో మనిషి, అదిగో మనిషి అని అది అనుకుంటుంది. మనకు ఎలా భయం వేస్తుందో పాము కూడా అలా భయం వేస్తుంది. దానికి భయం వేసినప్పుడు కరుస్తుంది, కానీ దానికి భయం లేకపోతే మనల్ని కరవదు. వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. ఇంకా దీని భయం వేత రాగ భయ క్రోధ, అంటే భయం, భయం వల్ల కూడా దుఃఖం వస్తుంది. అంటే భయం ఎందుకు వస్తుంది మనకి? ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే భయం కూడా అనిపిస్తుంది. అందుకే బాబా చెప్పింది బాగా అర్థం చేసుకోండి, మీకు భయం వేయలేదు మాకు ఎందుకు భయం వేస్తాం, డైరెక్ట్ ప్రశ్న, డైరెక్ట్ ఆన్సర్. చెప్పండి మీకు వేరు భావన, ప్రపంచం వేరు, నేను వేరు అనే భావన. ఆ వేరు భావంలోంచి భయం వస్తుంది, కోరిక వస్తుంది, కోపం వస్తుంది, తెంట అంతా వస్తుంది. వేరు భావం లేనప్పుడు ఏముంది? వేరు భావం లేకపోతే వేరు భావంలోంచి కోపం వస్తుంది, వేరు భావంలోంచి కోరిక వస్తుంది, వేరు భావంలో ఆ సెపరేట్నెస్, ఆ వేరు భావంలోంచి భావన వస్తుంది, సమిష్టి భావంలోంచి రాదు. ఆ దేహభావంలోంచి కోరిక వస్తుంది, దేహభావంలోంచి కోపం వస్తుంది, ఆత్మభావంలోంచి చైతన్య భావంలోంచి కోరిక లేదు, కోపం లేదు, భయం లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, ఫ్రీడమ్ ఫర్ లస్ట్. మీరు వేరు, నేను వేరు అనుకున్నప్పుడు ఎప్పుడైనా మీ మీద నాకు కోపం వస్తుంది, నా మీద మీకు కోపం వస్తుంది. ఉన్నదంతా ఒకటైనప్పుడు ఎవరు మీద కోపం ఇస్తారు? కోరేది కూడా వాడికి సృష్టిలో కోపం రావటం వేరు, కోపం నటించటం వేరు. మహాత్ములకి కోపం నటిస్తారు కానీ అది కోపం కాదు. అంటే బాబా ప్రాక్టికల్ మ్యాన్, వెరీ వెరీ ప్రాక్టికల్. ఒకసారి ఎవరో వచ్చారు బాబా దగ్గరకు, వచ్చి ఆయన ఊరికే పొడి పొడి మాటలు చెప్పడం, అప్పటికప్పుడు ఆ మనిషిని సంగతి తేల్చేస్తాడు, చిత్తం బట్టి మాటలు లేవు, అప్పటికప్పుడు ఆ నిమిషంలో తేలిపోవాలి ఆ మనిషి ఎటు ఉంటాడు. ఒకసారి బాబా దగ్గరికి వచ్చాడు ఒకటి, వచ్చి గెంటుకు వచ్చేసాడు, ఇలా 10 మంది జనం ఉంటే గెంటుకు వచ్చేసి అలా కూర్చున్నాడు. ఏమనంటే నాకు ఏమంటే నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. నాకేమీ అక్కర్లేదంటే బ్రహ్మజ్ఞానం కావాలి. పైగా ఎనకాలంలో ఎవరు ఉన్నాడన్నది గెంటుకు వచ్చేసి అలా కూర్చున్నాడు. అదే ఏదో భగవద్గీత ఉపనిషత్తులు అయి చదివాడు, ఈ పొడి పొడి ముక్కలు అయ్యి చదివాడు, ఈ చిలక పొలుకులు అయ్యాను, ఏముంది 10 శ్లోకాలు నేర్చుకుంటే ఆడి పండితుడు. ఆడికి ఎందుకు వచ్చేసాడు ఎవరు జన్మ? సరిగ్గా ఆడి జేబులో ఎంత ఉందంటే 105 రూపాయలు ఉంది. బాబా ఎవరి జేబులో ఎంత డబ్బు ఉందో చెప్పేసేవారు.
మీరు అందాక కూర్చున్నారు, ఇంటికా నుంచి 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకుంటారు కదండి. మీరు జేబులో ఎంత డబ్బు ఉంది, మీరు జేబులో ఎంత డబ్బు ఉంది, వాడి జేబులో ఎంత ఉంది, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అందరికి ఇంటికి వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. వాడి జేబులో 105 రూపాయలు. బాబా ఏం చేశాడంటే అక్కడ కూర్చున్న వాడిని ఎవరి అమ్మగారిని పిలిచాడు, మీరు ఫలానా వారి ఇంటికి సిరిలో బాబా గారు ఇమ్మన్నారని ఒక 5 రూపాయలు తేమన్నాడు. వాడేం చేశాడు, వారి ఇంటికి వెళ్ళాడు. బాబా ఏం చేశాడు, ఎవరైతే ఇంటికి వెళ్ళారో వాళ్ళ ఇంటికి పంపుతున్నాడు 5 రూపాయలు ఇమ్మని. తీరా ఇంటికాడు వాళ్ళు ఉంటే ఇస్తారు వాళ్ళు 5 రూపాయలు. అంటే బాబా ఏం చేశాడు, ఎవరైతే తలుపులు పెట్టేసుకుని ఊరికి వెళ్ళిపోయారో వాళ్ళ ఇంటికి పంపుతున్నాడు. వెళ్ళాను ఈ అమ్మగారు, నువ్వు వెళ్ళి పలానవారి ఇంటికి 5 రూపాయలు చేయాలి. ఏమంటే వెళ్ళాను తలుపులు వేసేసి ఉన్నాయండి ఎవరు, అయితే తలుపులు వేసేసి ఉన్నాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవళ్ళైతే ఊళ్ళో లేరు వాళ్ళ ఇంటికి పంపుతున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏమంటే అక్కడ తలుపులు వేసేసి ఉన్నాయంటున్నాడు. అప్పుడు వీడు ఈ 105 రూపాయలు జేబులో ఉన్నాయి కదా, పోనీడు 5 రూపాయలు తీసుకు ఇవ్వచ్చును కదా. బాబా ఏంటి 5 రూపాయలు పంపు, 5 రూపాయల కోసం ఇన్ని ఇటు పంపుతున్నాడు, నా జేబులు ఉన్నాయి కదా, వాడి దగ్గర 105 రూపాయలు ఉన్నాయి, ఒక 5 రూపాయలు తీసివచ్చు కదా. అప్పుడు ఇదేమంటాడంటే, ఏమంటే నాకు నాకు పని ఉందండి వెళ్ళిపోవాలి, నేను తొందరగా బ్రహ్మజ్ఞానం ఇచ్చేయను. అప్పుడు బాబా అన్నాడు, అంటే నీ జేబులో 5 రూపాయలు, నేను 5 రూపాయలు ఇంతమంది ఇంటికి 5 రూపాయలు పంపుతాను, నా జేబులో 5 రూపాయలు ఉన్నాయి, నువ్వు తీసివ్వటలేదు, నీకు బ్రహ్మజ్ఞానం ఏంటరా బయటకు పోమన్నాడు. 5 రూపాయలు విడిచిపెట్టలేనివాడు నీకు బ్రహ్మజ్ఞానమా, ఒక 5 రూపాయలకి అయితే విడిచిపెట్టలేనివాడు నీకు బ్రహ్మజ్ఞానమా, గోట్ అని చెప్పాడు. నీకు బ్రహ్మజ్ఞానం ఏంటరా, నీ గురించే పంపాను, నాకు 5 రూపాయలు ఇప్పుడు అక్కర్లేదు, నీ గురించే ఎంతమంది ఇంటికి పంపాను, నా జేబులో ఉన్నాయండి 5 రూపాయలు నువ్వు ఇస్తామని, 5 రూపాయలు నువ్వు చీయటం లేదు, నువ్వు పరమ లోభి నువ్వు, నీకు లోభిత్వం పోలేదు, నువ్వు మైజర నువ్వు, నీకు బ్రహ్మజ్ఞానం ఏంటి, ఒక 5 రూపాయలు కూడా విడిచిపెట్టలేనివాడు, నీకు చేగబుద్ధి లేనప్పుడు. అంటే వేదంలో ఏమనుందంటే, సంతానం వల్ల కాను, అధికారం వల్ల కాను, యశస్సు వల్ల కాను, లేకపోతే ధనం వల్ల కాను, దేని వల్ల నీకు మోక్షం రాదు, ఆత్మశాంతి రాదు, ఆత్మజ్ఞానం రాదు. దేనివల్ల అంటే, దేహభావాన్ని ఎవడైతే త్యాగం చేశాడో, దేహాభిమానాన్ని ఎవడైతే త్యాగం చేశాడో, దేహబుద్ధిని ఎవడైతే త్యాగి చేశాడో, త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు అని వేదంలో. ఈ 5 రూపాయలు విడిచిపెట్టలేడు నీకు బ్రహ్మజ్ఞానం అంటారా, ఈ గట్ అవుట్ అని చెప్పాడు. అప్పటికప్పుడు తేల్చేస్తాడు ఆడికి, ఇంకా యేసుక్రీస్తు బోధ ఏం చెప్పడు, అంటే బ్రహ్మజ్ఞానం 5 రూపాయల విలువ కూడా చేయదా అన్నాడు. గౌతమ బుద్ధుడు పెద్ద రాజ్యాన్ని విడిచిపెట్టాడు బ్రహ్మజ్ఞానం సంపాదించడం కోసం, వీడు 5 రూపాయలు విడిచిపెట్టలేకపోతున్నాడు, పైన విడిచిపెట్టకపోయినా పర్వాలేదు, వాడికి బ్రహ్మజ్ఞానం కావాలట, వాడు 5 రూపాయలు వాడు విడిచిపెట్టకపోయినా ఇబ్బంది లేదు, వాడికి బ్రహ్మజ్ఞానం కావాలట. అంటే దాని అర్థం ఏంటంటే, చాగబుద్ధి లేని వాడికి ఎవడు జ్ఞాని కాలేదు. అదే రామకృష్ణ పరమహంస చెప్పారు, గీత 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 అని దాన్ని తిరగేయండి, తాగి తాగి త్యాగి త్యాగి త్యాగి, అంటే త్యాగివాడి త్యాగం ఎంతో కొంత ఉన్నవాడికి గీత అర్థమవుతుంది, గీత తన హృదయాన్ని ఓపెన్ చేస్తుంది, త్యాగి కానివాడికి గీత హృదయం కూడా అర్థం కాదు. ఇంకోటి మీకు, మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మీకు అవసరమైన విషయానికి డబ్బు ఖర్చు పెట్టుకుని, మీకు అవసరమైన విషయాలకి డబ్బు ఖర్చు పెట్టకపోతే మీకు ఇంటి నిండా డబ్బు ఉంటుంది, ప్రతి గూట్లోనే డబ్బు ఉంది. పెద్ద అన్నానికి బట్టకి పెద్ద ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వదు, అది వెళ్ళిపోయిన అలవాట్ల వల్ల ఇంట్లో వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోదు. పూర్వం ఇప్పుడు అంటే పరసలు వచ్చినాయి, పూర్వం ఇంట్లో గూట్లు గోడకు గూళ్ళు ఉండే, ఏ గూట్లో చూసినా డబ్బు ఉండదు. ఇప్పుడు మన టైం మన సాధన ఎందుకు చేయటం లేదంటే, మన టైం అంతా సినిమాలు తినేస్తున్నాయి, టీవీలు తినేస్తున్నాయి, ఫోన్లు తినేస్తున్నాయి. ఇంకా మనం కృష్ణారామాన్ని కూడా మన టైం ఏముంది, రాముని ఉపాసించడానికి టైం ఏముంది, ఇంకా పొద్దున్న మన అసలు టైం మేనేజ్మెంట్ ఉండాలి మనకి, ఉద్యోగం చేసే వాళ్ళకైనా సాధకులకైనా ముందు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇంక 24 గంటలు సినిమా లేకపోతే టీవీ లేకపోతే ఫోను, ఇంక దీనికే కాలం అంత ఖర్చు అయిపోతా అంటే, ఇంకా సాధన ఏం చేస్తాడు వాడు, పని లేకుండా ఫోన్లు ఎందుకు, మీకు ఎవరితోటైనా మాట్లాడి పని ఉంటే ఫోన్లో మాట్లాడచ్చు, ఏమి లేకుండా అల్లో అల్లే కాలక్షేపం మాటలు ఫోన్లోనే, ఇంటికాడ అరగంట మాట్లాడితే ఫోన్లో అరగంట మాట్లాడుతుంటే ఎంత డబ్బు అవుతుంది మీకు, ఫోన్ టాక్ కానీ ఫోన్లో ఎలా మాట్లాడాలి అలాగే మాట్లాడాలి, ఇంటికాడ మాట్లాడినట్టు మాట్లాడితే మన పొట్టకి బట్టకి పెద్ద డబ్బు అయిపోదు. ఈ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంకా ఆ బిల్లు ఈ బిల్లు, ఇంక వీటికి సినిమా బిల్లు, కాపట్ల బిల్లు, ఆ పని లేకుండా ఫోన్లు ఏంటి అసలు, మీకు ఎవరితోటైనా మాట్లాడుంటే ఫోన్లో మాట్లాడచ్చు, అంటే పని లేకుండా ఫోన్లు ఏంటి, ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇంటికాడ మాట్లాడినట్టు మాట్లాడటం ఏంటి అసలు, అంటే ఫోన్లో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉండాలి, లేకపోతే మన కాలం తినేస్తున్నాడు, టీవీలు తినేస్తున్నాయి, భగవంతుడి స్మరణ లేదు, ఇదప్పుడు ఏదో మనకు తెలియకుండా శరీరానికి చావు ఇచ్చేస్తుంది. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం లేదు, భగవంతుడు మనకి ఇచ్చిన కాలాన్ని కానీ, మనకి ఇచ్చిన ధనాన్ని కానీ, మనకి ఇచ్చిన చదువుని కానీ మనం సద్వినియోగం చేసుకోవటం లేదు. సద్వినియోగం చేసుకుంటేనే మంచి బుద్ధి కలుగుతున్నా మనకి. అంటే నీవు నీ హృదయంలోకి వెళ్ళటమే పునర్జన్మయ్యా, పునర్జన్మ లేకుండా నువ్వు చేసుకోవాలంటే నీ హృదయంలోకి వెళ్ళాలి, నీ నిజమైన ఇల్లు నీ హృదయంలోనే ఉంది. మోక్షం మోక్షం అంటే ఏమి లేదు, మన ఇంటికి మనం వెళ్తే మోక్షం, మోక్షం అంటే ఏమి లేదు, మన ఇంటికి మనం వెళ్తే మన నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది, మన ఇంటికి మనం వెళ్తే మోక్షం. ఇప్పుడు ఈ శరీరాలనే నీడలు, మన గురించి మనం అనుకునే మాటలు కూడా స్వప్నాలు, కొంతమంది 24 గంటలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచించారు వాళ్ళకి దుఃఖం కాకపోతే అది దుఃఖం కాకపోతే ఏం మిగిలింది, అదే మిగులుతుంది. 24 గంటలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, ఇతరుల గురించి కొంచెం కూడా ఆలోచించరు, వాళ్ళకి మిగిలి దుఃఖం ఇచ్చారు. ఈ మధ్యన అన్ని పోయినా ఒక ఆయన సంతోషంగా ఉన్నాడు. అడిగాను ఏంటంటే అన్ని పోయినా ఇంకా సంతోషంగా ఉన్నారంటే అన్ని పోయినా కానీ భవిష్యత్తు ఉంది కదా అన్నాడు. మళ్ళీ కష్టపడితే 4 రూపాయలు సంపాదించుకొచ్చాం కదా, ఏడుస్తే ఇంటికాడ కూర్చుంటే ఏమొస్తున్నారు, ఏంటంటే అన్ని పోయినా మీరు సంతోషంగా, అన్ని పోయినాక భవిష్యత్తు ఉంది కదా, అన్ని పోయినా ఇంటికాడ ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు, ఏదైనా కష్టపడితే మరి భవిష్యత్తులో సంపాదించుకోవచ్చాం కదా. అది పాజిటివ్ థింకింగ్. అది ఆ పాజిటివ్ థింకింగ్ మనం కల్టివేట్ చేయాలి. అంటే నీకు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఒక మాట మాట్లాడితే ఒక పని చేస్తే నీ దేహానికి సంబంధించిన ధ్యాస తగ్గాలి. దేహానికి సంబంధించిన ధ్యాస తగ్గితే ఈశ్వరుడి పట్ల ధ్యానం పెరుగుతుంది. పూజ, జపము, ధ్యానము ఇవన్నీ ఎందుకు పెట్టారు? మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి పెట్టారు. పూజ, జపము, ధ్యానము. మన సాధన ఏమిటంటే ఏమలేదు, ఇప్పుడే ఇప్పుడే మీరు అసలు ఆత్మసుఖాన్ని ఈ జన్మలోనే మీరు సబ్జెక్ట్ కనుక మీరు అర్థమవుతా అంటే మోక్ష సుఖాన్ని, ఆత్మసుఖాన్ని, ఆ చైతన్య సుఖాన్ని, ఆ శాంతిని, పరమశాంతిని, ఆ పరమ సుఖాన్ని, ఆ హద్దులు లేని పరిమితులు లేని ఆనందాన్ని ఇప్పుడే ఇక్కడ మీరు పొందొచ్చు. మన హృదయంలోకి, మన ఇంటికి, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా స్వప్న దేహాలు. ప్రపంచంలో ఏ వస్తువులోని విలువ లేదు, మనకు దాని మీద కోరిక ఉంది కాబట్టి అది గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఏ వస్తువు మీద అయితే మన కోరిక ఉందా, కోరికను బట్టి ఆ వస్తువు చాలా గొప్పగా కనిపిస్తుంది. ఏం కట్టుకుంటున్నావు, ఏం కట్టుకుంటున్నావు, ఏం తింటున్నావు, అందరూ మనల్ని పూజిస్తున్నారా లేదా, అందరూ మనల్ని గౌరవిస్తున్నారా లేదా, ఎవరిని గౌరవించటం, నీ శవాన్ని అందరినీ గౌరవించమనే, అందరూ మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇలా ఏంటండి, మనసు లోపలికి వెళ్ళగలం, అసలు లోపలికి వెళ్ళాలి కదా. అది ఒకటి స్తుతి, రెండు నింద. ఎవరైనా నీ స్తుతి, నిన్ను స్తోత్రం చేస్తున్నారనుకో, ఎవరు నింద చేస్తున్నారనుకో, ఆ రెండో రెండు స్తోత్రం చేసినప్పుడు, నేను నిందించినప్పుడు నీ మనస్సు సమానంగా ఉంటావు లేదా అది ముందు చూసుకోవాలి. సమానంగా లేదనుకో అది హృదయంలోకి వెళ్ళదు, ఆ మనస్సు అది ఫిట్ అవ్వలేదు. అంటే ముందు మనం సాధనలో ఏం చేయాలంటే, హృదయాభిముఖంగా మన మనస్సును ప్రయాణం చేయించడానికి మనస్సును తయారు చేయాలి. ఎక్కడో బ్రహ్మమేషం మోక్షం అటించండి, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తున్నారనుకోండి, లేకపోతే ఎవరైనా నిందిస్తున్నారనుకోండి, అప్పుడు మీ మనసు సమానంగా ఉండలేదు. అంటే ఎవరైనా స్తోత్రం చేస్తా అంటే మన మనసు పొంగిపోయి, ఎవరైనా విమర్శిస్తా అంటే మనసు పొంగిపోతుంది అనుకోండి, నువ్వు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు, ఆత్మజ్ఞానానికి వారసుడు కాదు. కఠోపనిషత్తులో ఏమని చెప్పిందంటే, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి, నా మోక్షం కావాలి, నాకు పరమశాంతి కావాలి, పరమసుఖం కావాలి, పరమ ఆనందం కావాలంటే నీకు రాదు. ఏ జీవుణ్ణి అయితే ఈశ్వరుడు వరిస్తున్నాడు. మనం భగవంతుని చూస్తే సరిపోదు, ఆయన మనంకు చూడాలి. బాబా అనేవారు, యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ అని. బాబా ఏమనేవారు అంటే, యూ లుక్ టు మీ, నువ్వు నా వంక చూడు, ఐ లుక్ టు యూ, నీ వంక నేను చూస్తాను. ఐ లుక్ టు యూ, యూ లుక్ టు మీ అంటే నన్ను మర్చిపోకుండా అంటే నీ పని నేను చక్క పెడతానని. ఐ లుక్ టు యూ, నేను నీ వంక చూస్తాను, నువ్వు నా వంక చూడు, యూ లుక్ టు మీ అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను మర్చిపోకుండా అంటే పరమాత్మను మర్చిపోకుండా అంటే పరమాత్మ అన్ని చక్క పెడతాడు, ఉడికి నిమిత్తం మాత్రంగా నేను బొమ్మలాగా ఎదురు. కఠోపనిషత్తులు ఏమనుందంటే, ఉడికి నాకు మోక్షం కావాలి, మోక్షం కాదు, నువ్వు అనుకుంటూ ఇచ్చేడే ఎర్రుడు, ఎర్రువాడు కాదు భగవంతుడు, తెచ్చోడేం కాదు భగవంతుడు. ఏ జీవుడికైతే ఆయన వ్యక్తం అవ్వాలనుకుంటున్నాడు వాడికి మాత్రమే ఆత్మజ్ఞానంతో వాడిని అలంకరిస్తాడు. వాడికి ఆత్మ, ఏ జీవుడికైతే ఈశ్వరుడు వ్యక్తం అవ్వాలనుకుంటున్నాడు ఆ జీవుడికి ఈశ్వరుడు వ్యక్తం అవుతాడు. వాడికే జ్ఞానం, వాడికే శాంతి, వాడికే సుఖం, వాడికే ఆనందం. దాని సత్తు చిత్తు సచ్చిదానందం. ఎవడైతే ఈశ్వరుడు, ఈశ్వరుడి దయకి పాత్రుడయ్యాడో, ఎవడైతే ఈశ్వరుడు, ఎవడైతే ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడ్డాడో, ఎవడైతే ఈశ్వరుని కరుణకి పాత్రుడయ్యాడో, వాడికి మాత్రమే సచ్చిదానందం అనుభవంలోకి వస్తుందని కఠోపనిషత్తిలో ఉంది. యమధర్మరాజు చెప్పాడు, మామూలుగా కాదు, మన ప్రాణాలు తీసిపోయి యమధర్మరాజు చెప్పాడు. మన శరీరం పోయినప్పుడు మన ప్రాణాలను తోడుకుపోయి యమధర్మరాజు చెప్పాడు. నా అనుగ్రహం మీరు కాదు పొందడం కాదు. ఈ సృష్టికి యజమాని ఎవరు? అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఈ సృష్టికి యజమాని ఎవరో వాడు అనుగ్రహం నువ్వు పొందకుండా నీకు సచ్చిదానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులో చెప్పిన మాట, ఉపనిషత్తు ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది ఇంకా భగవద్గీత హైకోర్టు, అది సుప్రీంకోర్టు. ఏది ఉపనిషత్తు? సచ్చిదానందం, సచ్చిదానందం అనుభవంలోకి వస్తేనే కానీ వాడికి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనట్టే సచ్చిదానందం అనుభవంలోకి రాకుండా మిగతా బుడబుక్కల మాటలు అనవసరం. ఆ సచ్చిదానందం ఎవడికి అనుభవంలోకి వస్తుందంటే, ఎవడైతే ఈశ్వరుని దయకు పాత్రుడయ్యాడో వాడికి సచ్చిదానందం. సచ్చిదానం అంటే సత్తు, చిత్తు, ఆనందం, మూడు ఒకేసారి సైమల్టేనియస్గా నీకు అనుభవంలోకి రావాలి. సత్తు అంటే ఏమిటంటే ఎగ్జిస్టెన్స్, శరీరం ఉన్నా ఉంటావు లేకపోయినా ఉంటావు. సాయిబాబాకి నాలుగు హారతలు ఇస్తారు, పొద్దున్న 6 ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం 12 ఒకటి ఆయనకి హారతలు ఇష్టం, సాయంత్రం మళ్ళీ 6 ఒకటి, మళ్ళీ 9 ఒకటి. నాలుగు ఆడతలు ఇస్తారు. నాలుగు ఆడతలు ఇస్తే ఆయన శరీరం విడిచిపెట్టేసి, శరీరం విడిచిపెట్టేసిన తర్వాత 24 గంటలు కానీ ఆయన సమాధి చేయలేదు. లేకపోతే మరుసటి రోజుని పొద్దున ఆయనకి ఎవరు హారతి ఇవ్వలేదు. అప్పుడు బాబా అక్కడ కనిపించాడు, ఇదేంటో నాకు హారతి ఇవ్వటం మానేసు అంటే నేను శరీరం చచ్చిపోయి శరీరం పోతే నేను పోయినట్టేనే, ఇదే నువ్వు నా దగ్గర నేర్చుకుందా రోజు ఎలా హారతి ఇస్తున్నారో తెచ్చేయమంట. ఆయన ఇంకో శరీరం, ఆయన ఇంకో 2 సంవత్సరాలు శరీరం విడిచిపెడతాడు అని ఒక గమ్మత్ చేశాడు. శ్రీరామనవమి రోజునే విజయ ఏదో రోజునే బాబా షిరిడీలో 4 పండుగలు చేస్తారు. శ్రీరామనవమి ఒకటి, విజయదశమి ఒకటి, గురి పూర్ణం ఒకటి, ఏదో చేస్తారు 3, 4 చేస్తారు అక్కడ ఉత్సవాలు అవి. ఆయన ఒకరోజు శ్రీరామనవమి ఏం చేశాడంటే ఆయన బట్టలు తీసేసి మొత్తం ఏదో చిరిగిపోయిన బట్టలు ఏదో తొడుక్కున్నాడు. మనకి జ్ఞానం చేస్తలేదు ఎంతసేపు ఏం తింటున్నావు, ఏం కట్టుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఏం కట్టుకుంటున్నావు. ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, తిండి ఎవరి కోసం ఆడే తింటారు, బట్టలు ఇతర కోసం కట్టుకుంటారు. ఇంగ్లీష్ లో సామెత ఏంటంటే తిండి ఎవరు తిండి ఆడే తినేస్తాడు, బట్టల కోసం అసలు ఇతరుల కోసం కట్టుకుంటారు. అందుకే బట్టల కొట్లు తిన్నప్పుడు 10 మంది తీసుకెళ్ళారు, అంటే ఇతరులకి వీళ్ళు అందంగా కనపడదు. తిండి తినేటప్పుడు పక్క వాళ్ళు అడగరు ఏం తినమంటారు, వాళ్ళకి ఏది ఇష్టమో అది కలబడి తినేస్తా ఉంటారు. తిండి తినేటప్పుడేమో వాళ్ళు కలబడి తినేస్తారు, కానీ బట్టలు కొనుక్కునేటప్పుడు 10 మంది బట్టల కొట్లో తీసిపోతారు వాళ్ళ ప్రయాణం తీయటమే. అంటే వీళ్ళు తొడుక్కులు వీళ్ళు కట్టుకునే బట్టలని చూసి వాళ్ళకి నచ్చాలి, ఇది బాగుందా ఇది బాగుంది, ఆడ కట్టుకునే బట్టకు 10 మంది తీసుకెళ్ళి ఇది బాగుందా ఇది బాగుంది అంటే కట్టుకునే వాళ్ళకి వీళ్ళకి నచ్చక్కలో చూసి వాళ్ళకి నచ్చాలి మాట. అంచేత బట్టలేమో ఇతరుల కోసం కట్టుకుంటున్నారు ఈ కట్టుకున్న వాళ్ళు అందరినీ, తిండి ఎవరి తిండి కోసం ఆడే తినేస్తున్నారు. సరే బాబా ఏం చేశాడంటే ఇంకో 2 సంవత్సరాలు శరీరం విడిచిపెడతాడనక ఆయన బట్టలని తీసుకెళ్లి హుండీలో అద్దునిలో ఉంటుంది, అద్దునిలో పడేశాడు. మళ్ళీ ఎవరో తీసుకెళ్లి ఒక టవల్ ఏదో తొట్టుబెట్టారాడు. ఇప్పుడు బాబా ఏమన్నా అంటే ఇప్పుడు ఈ బట్టలు పోయినాయి, ఈ బట్టలు దున్నిలో పడేశాను, ఈ బట్టలు పోతే నేను పోయానా, అలాగే ఈ శరీరం పోయినా నేను పోరాని, ఇంకా 2 సంవత్సరాలు రాబోయే సంఘటనకి మనల్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ బట్టలు పోయినాయి, బట్టలు తీసి అవసరం పడేశాను, అయితే నేను పోయానా, అలాగే శరీరం పోయినప్పుడు కూడా నేను పోను, నేను ఉంటాను సుమాని ఆ భక్తుల్ని సమాయత్వం చేసడం కోసం చేశాడు. ఆయన శరీరం శవ అక్కడ ఉండగా ఆ రోజు ఇచ్చేగా దాని కాకడ హారతి అంటారు, మార్నింగ్ 6 o'clock ఇస్తారు. వాళ్ళకి చెప్పాడు ఇదేంట్రా నా శరీరం పోతే నేను పోయినట్టేనా, హారతి ఇవ్వటం మానేసాడే వచ్చి హారతి మామూలుగా నేను శరీరం ఉన్నప్పుడు ఎలా ఇస్తున్నావు నువ్వు, అలా శరీరమా నేను అనుగ్రహించేది, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు నేను అనుగ్రహించేది, ఏదైతే నేను అనుగ్రహిస్తాను, ఏదైతే నీ పట్ల దయ చూపిస్తాను దానికి చావేయలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అది కఠోపనిషత్తులో చెప్పాడు. ఏమిటో ఈ పొడి పొడి మొక్కలు అది కాదు, సచిదానందం అనుభవంలోకి రావాలన్న సత్ అంటే యజ్ఞ, సత్ అంటే ఏంటి యజ్ఞ అంటే దేహము, దేహం పోయినా మనం ఉంటామన్న సంగతి అడిగి తెలియాలి. మనం దేహం పోయిన తర్వాత ఉండమనుకుంటున్నాం, ఉన్నటప్పుడు ఆ సత్త అనుభవంలోకి వచ్చినప్పుడు శరీరం పోయినా మనం ఉంటామన్న సంగతి తెలుస్తుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఆడికే కావాలి జాగ్రత్త అవస్థ, ఆడికే కావాలి స్వప్న అవస్థ, ఆడికే కావాలి పునర్జన్మ, ఆడికే కావాలి లోకంలో విషయాలన్నీ, ఆడికే కావాలి ఇంద్రియాలు గొడవలన్నీ, ఆడికే కావాలి నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు. చూడండి ఆడికే ఈ పెంట అంతా కావాలి, ఈ జాగ్రత్త అవస్థ మనసుకు కాబట్టి ఎవరికి నిరంతరం ఇంక విషయ చింతనే కానీ పరమాత్మ చింతనంలో ఎవరిద్దరు ముగ్గురు కూర్చుంటే బాబా అన్నాడు, బాబా నేను మిమ్మల్ని ఎప్పుడైనా తలపెట్టుకుంటున్నాను, వీడు నా పక్కన ఉన్నాడు వీడు అసలు తలపెట్టుకోడు మిమ్మల్ని, ఆడింక పాపాలు మోస్తున్నాడు, ఆడక్కడ నన్ను తలపెట్టుకుంటాడు పాపాలు మోయినాయి. అంటే పాపం ఎక్కువ ఉన్న వాడికి భగవంతుని నామం స్మరించాలని ఉండదు. ఆ నా పేరు ఎందుకు తలపెడతాడు రాడు ఆడికి, అయ్యేనా అసలు పాప భారం కొంతైనా తగ్గితే కాదు, నెత్తి మీద ఉన్న పాప భారం కొంతైనా తగ్గితే కాదు నా పేరు తలపెట్టడానికి, ఆడు ఎందుకు తలపెడతాడు రా, ఆడగొడవ నువ్వు నీకెందుకు నువ్వు ఏడిచిది ఏడవమన్నాడు. ఆడి నెత్తి మీద పాప భారం ఉండగా బాబా బాబా ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయినాథాయ నమః ఆడెందుకంటాడు, ఆ నెత్తి మీద ఉన్న పాపం అన్నేస్తుందా అన్నాడు. కలమాలి 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 సచ్చిదానందం సచ్చిదానందం సచ్చిదానం బాగా అర్థం చేసుకోండి. ఇది కఠోపనిషత్తులు చెప్పాడు, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం లేదు, ఇది అనుభవంలోకి రాక అనుభవంలోకి రాకపోతే సచ్చిదానం ఉందంటే సత్తంది ఎగ్జిస్టెన్స్, ఎప్పుడూ ఉంటాం, శరీరం ఉన్నా ఉంటాం శరీరం లేకపోయినా ఉంటాం, మనసు పనిచేసినా ఉంటాం మనసు పని చేయలేకపోయినా ఉంటాం, పనిచే ఇంద్రియాలు పనిచేసిన ఉంటాం ఇంద్రియాలు పనిచేయకపోయి లోకం కనిపించిన ఉంటాం లోకం కనిపించకపోయి ఉంటాం. వాడి బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అంతే వాడు ఉంటాడు అంతే, వాడు ఉన్నామన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. పైగా అది ముద్దబోయ గాఢ నిద్రలో ఉండేలా ఉండదు, గాఢ నిద్రలో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలియదు, అలా ఉంటాడు వాడు, ఉంటాడు ఉంటామన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. అండ్ లిమిటెడ్ హ్యాపీనెస్ అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్ అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్ పెర్మనెంట్ హ్యాపీనెస్, ఆ దేహంతో వాడి హ్యాపీనెస్ కి సంబంధం లేదు, ఎండ్ లెస్ హ్యాపీనెస్ అంటే ఆ సత్తు ఎగ్జిస్టెన్స్ అంటే వాడి దేహం పోయినా వాడు ఉంటామన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ దేహం పోతే మనం ఉండమనుకుంటున్నాం, ఇంకేది ఉండమని అనుకుంటున్నాం, మనకి మన బుద్ధి దేహానికి పరిమితమైంది, మన మనస్సు దేహానికి పరిమితమై ఉంది కాబట్టి దేహం లేని తలంపుకి మనం పరిమితమై ఉన్నాం కాబట్టి దేహం ఉన్నప్పుడు ఉంటాం, దేహం పోతే ఇంకా ఉండము అని అనుకుంటాం. తర్వాత మనలో సాధన లేదు, ఎవడో కూడా వచ్చి ఉద్రేకం, ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం ఎవడో కూడా వచ్చి ఉద్రేకంగా మాట్లాడతాడు అనుకోండి, మన దగ్గరికి రజోగుణం తోటి మాట్లాడతాడు అనుకోండి, ఆడు మాట్లాడతాడు మనం రజోగుణం తోటి మాట్లాడకూడదు, మనం సత్వగుణంతో. ఎవడో కూడా వచ్చి మన దగ్గర ఉద్రేకంగా మాట్లాడతాడు, వాడికి సమాధానం మనం చెప్పొచ్చు, ఉద్రేకంగా చెప్పకూడదు, మామ నార్మల్గానే ఎమోషనల్గా చెప్ప, మనం ఈ గొడవలని అంటించుకోకూడదు. ఎవడకు ఉద్రేకపడుతున్నాడని ఆడి జబ్బు మనం అంటించుకోవడం ఎందుకు? వాడు ఉద్రేకంగా మాట్లాడినా మనం నార్మల్గానే మాట్లాడాలి. ఒకవేళ వాడు అలా మాట్లాడుతున్నాడు మనం ఎందుకు మాట్లాడకూడదని మనం అనుకుంటాం అనుకోండి, మనం కూడా మన పార్టీలోకి అక్కడ రాడు, ఆడి పార్టీలోకి మనం వెళ్ళిపోతాం, అంటే మనం కూడా రజోగుణంలోకి వెళ్ళిపోతాం. రజోగుణం తమోగుణం ఎవరికైతే నశించదు వాడికి లోపల ఉన్న ప్రకాశం వ్యక్తం కాదు. డివైన్ ప్రెజెన్స్ అద్భుతంగా చెప్తాడు భగవద్గీతల విషయం. నీ మనసు పవిత్రం కానప్పుడు లోపల ఉన్నాడు ఈశ్వరుడు, నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. నీకు పవిత్రత లేనప్పుడు, ఆ మానసికమైనటువంటి ప్రిపరేషన్ నీకు లేనప్పుడు, నీకు ఆ ఈశ్వరానుభవం పొందడానికి తగిన మెంటల్ మేకప్ నీకు లేనప్పుడు, ది ఫ్యూచర్ ఆ లోపల రెడీ, ఆల్రెడీ ప్రెజెంట్, ఆల్రెడీ ప్రెజెంట్ లోపల ఈశ్వరుడు రెడీగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు నాకు తెలిస్తే బాగుండు, నాకు తెలిస్తే బాగుండు నువ్వు అనుకుంటావు. నీకు తెలియబట్టాను కూడా నిరాకరిస్తాడు అట్లండి. నీ పాడి బుద్ధిని చూసి మనం అనుకుంటాం, నా హృదయంలో రాముడు ఉన్నాడు, రాము ఆత్మారాముడు లోపల ఉన్నాడు, ఈ ఆత్మారాముడు నాకు తెలిస్తే బాగుండు, నువ్వు తెలిస్తే బాగుండు ఎంత గట్టిగా అనుకుంటావో, వీడికి నేను తెలియకూడదు, వీడికి నేను తెలియకూడదని వాడు కూడా అంత గట్టిగా అనుకుంటాడు. ఈ రిఫ్యూజెస్, గాడ్ కెనాట్ బి డిస్ట్యూర్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ రిఫ్యూజెస్ నిరాకరిస్తాడు అట్లా లోపల. నీకు ఎరుకులు ఉన్నాడు, లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు, అజ్ఞానిలో కూడా లోపల ఉన్నాడు, కానీ మీకు ఎరుకులోకి రావడానికి నిరాకరిస్తాడు అట్లా ఎరుకులోకి రావటానికి. కానీ లేదంటే ఉన్నాడు, ఉంటే ఏం సుఖం మనకి ఎరుకులో లేనప్పుడు? ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులో ఒకవాడు 15 లక్షలు 20 లక్షలు వేసుకున్నారు, వాడు ఏం చెప్తున్నారండి, 4 నెలల వరకు ఏ కౌరీ చెప్పం, కావాల్సింటే 10,000 తీసుకోండి, మిగతాది ఏం తీసుకోవడానికి ఇల్లేదు అంటారు, ఇంకా డబ్బు ఏం చేసుకుంటారు, తీసుకు బ్యాంకులో డబ్బు, మీ డబ్బు మీరు తీసుకోవడానికి ఇల్లేదు, మనకు ఉన్నాయి 10 లక్షలు అక్కడ, కానీ బ్యాంకులో డబ్బు 5 తీసుకోవడానికి ఇల్లేదు అంటారు అనుకోండి. అలాగే ఉన్నాడు దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, ఎరుగు పదని అంటున్నాడు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే, మీ మా బ్యాంకులో మీ డబ్బు అన్నమాట నిజమే, కానీ ఇప్పుడు తీసుకోనివ్వం, ఏదో చాలా గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు అయిపోయింది కదా అప్పుడు ఇస్తాం అంటున్నారు. ఇక్కడ మీ ఈశ్వరుడు కూడా అదే అంటున్నాడు, మీరు ముందు మనస్సు అడిగితే రజోగుణ రహితం తమోగుణ రహితం అయితే అప్పుడు చూద్దాం ఈ గొడవల్లో నేను మీకు ఎరుగుపడతానని అలా అని ఈశ్వరుడు అంటున్నాడు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పేచి కింద వాడు ఏమంటాడంటే, ఏమంటే నాకు 10 లక్షలు వేసుకుని నీ 10 లక్షలు ఎక్కడికి పోవు, 10 లక్షలు ఇక్కడ ఉంటాయి కానీ ఇప్పుడు ఇవ్వం. నిన్న ఎవడు వెళ్ళి అంటున్నాడు, మా తాతగారి గుండె జబ్బు ఉందంటే అక్కడికి ఆపరేషన్ చేయించాలి ఇవ్వండి అంటే ఇవ్వను అంటున్నాడు. నీ తాతగారి గుండె జబ్బు వస్తే నేను ఏం చేస్తాను, ఇవ్వను అంటున్నాడు. డబ్బు డబ్బు లేదంటే ఉన్నమాట నిజమంటున్నాడు. ఎందుకు ఎవడైనా నాకు చెక్కు రాసిస్తాడనుకో, నీ చెక్కు నీకు చెల్లదంటే అర్థం ఏంటంటే ఆ చెక్కు ఎందుకు మనకి? లేదా నువ్వు చచ్చిపోయిన తర్వాత చెల్లుతుందంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా చెక్కు ఏం చేసుకుంటాం? సచ్చిదానందం గాడ్ రిఫ్యూజెస్ టు బి లోపల ఉన్నాడు, తన వ్యక్తం కూడా తనకు నిరాకరిస్తాడు. సత్ సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ అంటే వాడికి శరీరం ఉన్నా ఉంటాడు, శరీరం లేకపోయినా ఒక శరీరానికి మరణం వచ్చినా వాడు ఉంటాం అన్న సంగతి వాడికి తెలుస్తాం. వాడికి జీవించడానికి మరణించడానికి భేదం కనపడదు, వాడి జ్ఞానం. జీవించడానికి మనం ఏమనుకుంటున్నాం, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, శరీరం చనిపోయాక ఇంకా ఉండం అనుకుంటున్నాం. జీవించడానికి మరణించడానికి ఎవడైతే ఎవడికైతే భేదం తెలియదో వాడి బ్రహ్మజ్ఞానం. ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే మన ఇంద్రియాలతో సేకరించేది కాదు, మనస్సుతో సేకరించేది కాదు. నాలెడ్జ్ అంటే అక్కడ ఎక్వైర్డ్ కాదు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతున్నాను. అక్కడ దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం. అంటే అది వ్యక్తమయ్యేప్పటికీ నువ్వు జ్ఞాన ప్రవాహంలో, శాంతి ప్రవాహంలో, సుఖ ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంది. దేహం ఉంటే ఎవడికి కావాలి, లేకపోతే ఎవడికి కావాలి, లోకం కనిపిస్తే ఎవడికి కావాలి, లోకం కనిపించకపోతే ఎవడికి కావాలి? నీ గాఢ నిద్రలో లోకం ఎక్కడుంది? లోకం లేదు. లోకం ఎవరికి కావాలి? మనస్సుకు కావాలి. నీ గాఢ నిద్రలో నీకు లోకం లేదు, ఎందుకంటే మనస్సు అణిగిపోయింది కాబట్టి. మనస్సు ఉన్నవాడికి లోకం, కానీ మనోనాశనం పొందిన వాడికి లోకం తోటి పని లేదు. అంటే ఇక్కడ సచ్చిద కఠోపనిషత్తులు ఏమని చెప్పాయంటే, సచ్చిదానందం ఉంది లోపల, ఆనందం ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బ్లిస్ ఉంది లోపల, ఆనందం ఉంది, పరమసుఖం, పరమశాంతి అది ఉంది. అది ఉన్నప్పటికీ నీకు లోపల ప్రిపరేషన్ లేనప్పుడు, నీ ఫిట్టి కానప్పుడు, నీ జీవుడు సమాయత్తం కానప్పుడు ఈ జీవుడికి ఆ సచ్చిదానందం వ్యక్తం కాదు. రిఫ్యూజెస్, గాడ్ రిఫ్యూజెస్ టు రివీల్. కృష్ణుడు ఏమన్నాడంటే, ఎవడన్నా పొగిడితే నేను ఎవడో పట్టుకోలేడు, ఎవడని విమర్శిస్తే ఆనందం పుచ్చుకున్నాడు ముఖంలో అయిపోతాం. నీకు జ్ఞానం ఏంటారు, నీ మనసు లోపలికి వెళ్తున్నాయంటారు, లోపలికి వెళ్ళాడు. ఇది ఈ గడపే దాటలేనివాడు ఇంకా కాశీ ఏమి వెళ్తాడాడు? అది గడపే దాటలేదు ఇంకా వాడు కాశీ ఏమి వెళ్తాడు? ఇప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడనే మనం నమ్మినట్టు మన మనస్సు నటిస్తుంది, పూర్తిగా నమ్మటం లేదు, నమ్మితే అణిగిపోతున్నది, వీడికి నటిస్తుంది, నమ్మినట్టు నటిస్తుంది మనకు కూడా. అసలు ఇంకోటి శాస్త్రంలో ఏమనుందంటే, రామాయణంలో వాళ్ళు మీకు ఏమని చెప్పారంటే, నిజమైన శరణాగతి పొందిన వాడికి ట్రూ సరెండర్, శరణాగతి పొందిన వాడికి అసలు తలంపులు రావని చెప్పాడు. భవిష్యత్తు గురించి ఆందోళన ఉండగానే రామాయణంలో ఏం చెప్పాడు, శరణాగతి పొందిన వాడికి తలంపులు రావు, భవిష్యత్తు గురించి ఆందోళన రానే రాదు. ఏం చదివాడు, భారం అంతా ఎవడ మీద ఉంటుంది, ఈశ్వరుడి మీద ఉంటుంది. అంటే భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు, యాజిటేషన్ ఉండదు, మైండ్కి వాండరింగ్ ఉండదు, తలంపు రాగి కంప్లీట్ గా తలంపు రాగిపోతుంది. గట్ ఈస్ ద థాట్స్, గట్ ఈస్ ద మైండ్. మన అందరికీ పెద్ద రకాలు అంటే ఇష్టం. రామాయణంలో రాముడు అయోధ్యను విడిచిపెట్టి చిత్రకూటం వస్తాడు. మీరు ఇప్పుడు అలహాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిత్రకూటం చూడండి, రాముడు ఒక నెర ఉంటాడు చిత్రకూటం. అంటే చిత్రకూటం పక్కనే మందాకిని నది ప్రవహిస్తుంది. భరద్వాజుడు చెప్తాడు మీకు, పానానికి స్నానానికి అది బాగుంటుందని. పానం అంటే తాగటం, నీళ్లు తాగాలి కదా పాప, నీళ్లు తాగాలి, నీ స్నానం చేయాలి, నీళ్లు లేకపోతే జీవితం ఉండదు. ఇప్పుడు మన కృష్ణా జిల్లా ఆయకట్టి ఎలా ఉంది, నది ఉంది, కాలువలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కానీ నీళ్లు లేవు. మన కృష్ణా జిల్లా ఆయకట్టి పరిస్థితి ఏంటి, కెనాల్ సిస్టమ్ బాగుంది, నది ఉంది, నది మన ఇంటి పక్కనే నది ఉంది, అంటే ఆ నదిలో నీళ్లు తేవటానికి కాలువలు ఉన్నాయి, బోదులు ఉన్నాయి, ఇక్కడ మనకు పొలాలు ఉన్నాయి, కానీ అక్కడ ఏముంది, నీళ్లు లేదు. అది నీళ్లు లేకపోతే జీవితం లేదు. నీ ప్రాణ రూపంలో ఉన్నవాడు కూడా ఈశ్వరుడే, ఆయన ఎప్పుడు ఆ ముళ్ళు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసేస్తాడు. మన ప్రాణం కూడా మన ఇష్టం కాదు, ప్రాణరూపం ఓం జీవాయ నమః, ఈ జీవుడి రూపంలో ప్రాణరూపంలో ఉన్నవాడు ఆయనే. ఆయన ఎప్పుడు ఆ ముళ్ళు శ్వాస ఎప్పుడు ఆఫ్ చేయాలి, శ్వాస ఆయన చేతిలో ఉంటుంది, స్విచ్ ఆయన చేతిలో ఉంటుంది. టీవీలు ఆఫ్ చేసుకుంటున్నారు, కుర్చీలో కూర్చుని ఆ టీవీ ఎక్కడ ఉంటుంది, దాని కంట్రోలర్ ఏమో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి, కుర్చీలో కూర్చుని చేసేసుకుంటున్నారు. అలా మన కంట్రోల్ అంతా ఈశ్వరుడు ఉంది. ఆ ప్రాణాన్ని కొంచెంసేపు నడపాలో ఆఫ్ చేసేలా కంట్రోల్ మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాణాన్ని ఆఫ్ చేయాలో ఆఫ్ చేసేస్తాడు. ఓం జీవాయనమ, నీ ప్రాణ రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు, నీ జీవ రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. అది ఎవడో పరాయవుడు అనుకుంటున్నాము, వాడే వాడే వీడు, వాడిని తెలుసుకుంటే వీడు లేడు అన్న సంగతి అప్పుడు వరకు వాడు ఉన్నాడు వీడు ఉన్నాడు అని అనుకుంటావు. అంటే నీవు ఆత్మలోకి వెళ్లే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు నీకేం తప్పదు, దేహధ్యాస పోవాలి, దేహభావన. వీళ్ళు శత్రువులని, వీళ్ళు విరోధులని, వీళ్ళు చుట్టాలని వాళ్ళని మనకు చుట్టాలి, కానీ భగవంతుడికి చుట్టాలి. మనకేమో స్నేహితులు విరోధులు చుట్టాలు, మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ భగవంతుడికి చుట్టాలి. అంటే దేహాభిమానం ఉన్నవాడికే చుట్టాలని, స్నేహితులని, విరోధులని, ఇది మనకు అనుకూలమైన పార్టీ అనేది, మనకు ఎగనిస్ట్ పార్టీ అని, ఇవన్నీ దేహాభిమానం మీద డిపెండ్ అయి ఉన్నాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మనం కల్పితమడు, ఇవన్నీ మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. పునర్జన్మలు అన్ని మనస్సు మీద ఆధారపడున్నాయి. ఇప్పుడు ఈ శరీరంతో మన మనస్సు, ఈ దేహము నాది, ఈ దేహము నాది అని మనం ఎలాగైతే ఈ దేహంతో తాదాత్యం పొందుతున్నామో, రాబోయే దేహాలతో ఆ దేహం నాది, ఆ దేహం నాది అని రాబోయే ఏ దేహం వస్తే ఆ దేహంతో తాదాత్యం పొందుతాం. రజో గుణం ఉన్నంత కాలం ఈ వేదన తప్పదు. ఏదో దేహం, ఈ దేహం ముసలిదై చచ్చిపోయిందని కంగారు పడకండి. లోపల అజ్ఞానంత కాలం ఇంకో శవం వస్తుంది, మీకు తొందర పడక్కర్లేదు. ఏదో శవాన్ని వేసుకు తిరుగుతూ ఉండాలి, ప్రతి జన్మలోనే ఏదో శవాన్ని వేసుకు తిరుగుతాం. ఆ శవం వస్తుంది, దాంతో సాధార్థం ఉంటుంది. రెండున్నర ముగించేస్తున్నాం అండి. అందరూ గజ ఎత్తగాళ్ళే, ఎవరు గజం కలగటం లేదన్నారు భగవాన్. నాకు నాలుగు వాక్యాల కంటే ఎవరికి వెళ్ళలేదు. భగవాన్ ఏం చెప్పారంటే, అందరూ గజ ఎత్తగాళ్ళు వచ్చారంటే ఈత మొదలు పెట్టమన్నారు, ఎవరు గజం కదలటాలేదన్నారా, మన పని కాదు. అంటే మాకు జిన్నూర్ హై స్కూల్లో వేరే మీటింగ్ ఉంది, ఇక్కడ మేము కార్యక్రమం ఇచ్చినప్పుడు ఆ మీటింగ్ ఉంటుందని అనుకోలేదు. అంటే ఈ బాకీ మరోసారి తీర్చేస్తాం. అంటే మన డ్యూటీ మనం శ్రద్ధగా చేస్తే ఇంక రుణం ఏమిటి అయిపోతుంది, మళ్ళీ రుణం ఉంటే పునర్జన్మ వస్తుంది. ఏ పని అది సాధించాలి ఇది సాధించాలి అనుకున్నవాడికి పునర్జన్మ వస్తుంది. అన్ని పనులు పూర్తయిపోయిన వాడికి, అన్ని కోరికలు పూర్తయిపోయిన వాడికి పునర్జన్మ లేనిలే. హృదయంలో కోరుకున్న వాడికి పునర్జన్మ, కానీ అసలు కోరిక లేని వాడికి పునర్జన్మ. కొంతమంది నీ అది రజోగుణం ఉందని అది సాధించాను, ఇది సాధిస్తాను, ఇప్పుడు వరకు ఇది సాధించాను, భవిష్యత్తులో ఇది సాధించాను, అప్పుడు వీడు సాధించడానికి మళ్ళీ ఇంకో శవాన్ని వేసుకుంటాడు. ఇవన్నీ రజోగుణం మాత్రం. ఆ చిత్రకూటం, ఆ చిత్రకూటం విషయం చెప్పి ముగిస్తాను. ఆ చిత్రకూటంలో అది సరే భరద్వాజుడు చెప్పాడు మీకు, మందాకిని ఏదుంది, తాగటానికి ఉంటుంది, స్నానానికి పానానికి ఉంటుంది, మీకు అక్కడ ఉండమన్నాడు చిత్రకూటం. చాలా బాగా సుందరమైన ప్రదేశం. మీరు ఎప్పుడైనా అలహాబాద్కి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఎప్పుడైనా చిత్రకూటం చూడండి. తెలియదు మీకు ఎందుకు చెప్తున్నాడే. అప్పుడు లక్ష్మణుని పిలిచి రాముడు ఏమన్నా అంటే కుటీరం నిర్మించు, ఎక్కడ ప్లేస్ ఎక్కడ బాగుంటుందో చూసి కుటీరం నిర్మించు. లక్ష్మణుడు ఏమన్నాడంటే నన్ను పెద్దవాడిని చేయకండి, మనకి పెద్ద రకాలంటే ఇష్టం, అని పెద్దవాడిని చేయకు, అని పెద్దవాడిని చేసేయకు, ఫలానా ప్లేస్ లో బాగుంటుందంటే కుటీ, నువ్వు ఫలానా ప్లేస్ బాగుంటుందని నువ్వు నిర్ణయించు, నేను కుటీరం నిర్ణయిస్తాను. నువ్వేమంటున్నావు అంటే ఫలానా ప్లేస్ ఎక్కడ ఉండదో నన్ను సెలెక్ట్ చేయమంటున్నావు, నన్ను ఎప్పుడు స్వతంత్రం అయిపోలేదు నేను ఇంకా, అప్పుడు ప్లేస్ నువ్వే సెలెక్ట్ చేయి, అక్కడ కుటీరం నిర్మించమంటే నిర్మిస్తాను. నన్ను ఎప్పుడే తొందరగా పెద్దవాడిని చేసేయకు, అప్పుడే స్వతంత్రాన్ని చేసేయకు, నువ్వు ఫలానా ప్లేస్ లో నిర్మించి కుటీరం అని చెప్పు, ఆ ప్లేస్ లో నిర్మిస్తాను. నన్ను తొందరగా పెద్దవాడిని చేసేయకు, తొందరగా స్వతంత్రాన్ని చేసేయకు, మనకి పెద్ద రకాలు కావాలి. మనకి జ్ఞానం అక్కర్లేదు కానీ పెద్ద రకాలు కాదు. లక్ష్మణుడు అంతటి వాడు చెప్పాడు, నువ్వు పలానా తోట నిర్ణయించు, కుటీరం నిర్మించాను చెప్పు, నేను నిర్మిస్తాను, నువ్వే సెలెక్ట్ చేయి, నువ్వే సెలెక్ట్ చేయను అంటే తొందరగా నన్ను పెద్ద బాణచ్చు అంచేత. నువ్వు మనస్సు జన్మలేదా శరీరాలు వస్తూ ఉంటాయి, మనస్సు అలా తిరుగుతూనే ఉంటుంది, మనస్సు అలా తిరుగుతూ ఉంటుంది, శరీరాలు వస్తూనే ఉంటాయి, అలాగే అజ్ఞానంలో చిక్కుకుని ఉంటుంది, అజ్ఞానంలో చెప్పు జన్మలు వస్తూనే ఉంటాయి. ఇంకేత అజ్ఞానంలో చెప్పు నీకు అవిద్య నశించే వరకు, అజ్ఞానం నశించే వరకు, దేహాభిమానం నశించే వరకు, దేహబుద్ధి నశించే వరకు లోపల డివినిటీ ఈ రిఫ్యూజెస్, లోపల డివినిటీ ఆ డివైన్ ప్రెజెన్స్ ఏదంటే ఉంది, తెలియబడతాడంటే తెలియబడ్డావు మురికి భగవంతుడి చేతిలో మన పనిముట్లు అంతే, మన శరీరం పనిముట్లు. అదే అన్నాడు లక్ష్మణుడు రాముడితోటి, నీ చేతిలో ఉన్న పనిముట్టు నేను, నువ్వు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకో అన్నాడు. మినిస్ట్రీ బెల్ అది శరణాగతి లక్షణం. అంటే శరణాగతి పొందిన వాడు కూడా తలంపు లాగిపోతాడు, శరణాగతి వాడు కూడా తలంపు లేకపోతే, తలంపులు లేకపోతే దుఃఖం లేదు. గట్టిడ్ అఫ్ థాట్స్ గట్టిడ్ అఫ్ మైండ్, నీ గాఢ నిద్రలో తలంపు లేవు, అక్కడ వేరు భావన లేదు, తలంపు లేవు. గాఢ నిద్రలో ఉండగా మీ శరీరం మీద పాము పాకెడిపోయింది అనుకోండి, నీకేం భయం అనిపించదు. ఏం చెప్పారు, దేహభావం లేదు, దేహభావం లేదు కాబట్టి తలంపులు లేదు. ఆ సెపరేట్నెస్ వచ్చేప్పటికి వస్తుంది భయం అంతా కూడా. ఏంటంటే ఎంత చదువు చదువుకున్నా అహంకారంలోంచి బయటపడ బయటపడకపోతే ఎంత చదువు చదువుకున్నా అహంకారంలోంచి బయటపడకపోతే వాడికి ఏం ప్రయోజనం లేదు, వాడు సాధించింది ఏం లేదు, వాడికి ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. అది ఎంత చదువున్నా ప్రయోజనం లేదు, ఎంత ధనం ఉన్నా ప్రయోజనం లేదు. ధనవంతుడికంటే బుద్ధిమంతుడు ఎక్కువ సుఖపడతాడు, ధనవంతుడికంటే బుద్ధిమంతుడే, బుద్ధిమంతుడిని శాంతి వరిస్తుంది. ఈనాటికైనా ముందు నాటికైనా ధనవంతుడికంటే విద్యావంతుడికంటే బుద్ధిమంతుడికే జ్ఞానం కలుగుతుంది, అవివేకవంతుడికే తొందరగా జ్ఞానం కలుగుతుంది. వాడు రివీల్ అవుతుంది లోపల, ఈశ్వరుడు డివైన్ ప్రెజెన్స్ రివీల్ అవుతుంది వాడికి. అంచేత నీకు లోపల మనస్సులు హృదయాకారం చెందే వరకు, ఏ తలంపు అయితే దేహంతో తాదాప్యం పొందుతుందో ఆ తలంపు హృదయంలో అణిగిపోయే వరకు నీకు పునర్జన్మలు వస్తాయి. దుఃఖాలు కష్టాలు నష్టాలు బాధలు భారాలు నిన్ను వెంటాడుతాయి. ఈ జన్మలో ఒక సమస్య, రాబోయే జన్మలో ఇంకో సమస్య ఉంటుంది, అన్ని వెంటాడుతూనే ఉంటాయి. అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది. ఎప్పుడు వరకు? మన ట్రూ హోమ్, మన నిజమైన ఇంటికి మనం వెళ్లే వరకు. మనం ఏదైతే నేను 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 అని అంటున్నామో, ఏదైతే నేను 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 అని అంటున్నామో, ఆ నేను అనేది కూడా ఒక తలంపే, ఆ నేను అనేది కూడా ఆ తలంపే. ఆ తలంపు హృదయంలోకి వెళ్ళి, అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ హృదయంలోకి వెళ్ళి అది లయమయ్యే వరకు శరీరాలు వస్తాయి, ప్రకృతి వస్తుంది, మాయ వెంటాడుతుంది, మాయతో పాటు దుఃఖం కూడా నిన్ను వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. నిన్ను తరుముకుంటున్నంటే ఏ జన్మ కా జన్మ, ఎప్పుడు వరకు? నీ నిజమైన ఇంటికి నువ్వు వెళ్లే వరకు, అంటే మనస్సు హృదయంలో అణిగే వరకు. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్, ఆధ్యాత్మిక. బాబా అనేవాడు ఎక్కడున్నానరా, నేను నీ హృదయంలోనే ఉన్నాను, నీ హృదయంలో వెతుకో. నేను ఎక్కడున్నానరా, ఎక్కడో ఉన్నాననుకుంటున్నావు? దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, గురువు నీ హృదయంలో ఉన్నాడు, చైతన్యం నీ హృదయంలో ఉంది, శాంతి నీ హృదయంలో ఉంది, ఉన్నదంతా హృదయంలో ఉంది, ఆనందం హృదయంలో ఉంది. అక్కడ వెతుకు, గురువు కూడా నీకు దొరుకుతాడు. మళ్ళీ జిన్నూరి వెళుతున్నావు అంటే ఎక్కడ శరీరం ఉండాలి అక్కడే మనస్సు ఉండాలి. మళ్ళీ మా మనస్సు జిన్నూరు వెళ్ళిపోతే ఇప్పుడు నేను నాలుగు మాటలు చెప్పినా మీకు న్యాయం చేయలేదు. ఎక్కడ శరీరం ఉండాలి అక్కడ మనస్సు ఉండాలి. మా శరీరం ఎక్కడ పెట్టుకుని మళ్ళీ మా మనస్సును జిన్నూరు వేసుకుని పంపేశామనుకోండి, నీకు న్యాయం చేయలేదు. అంచేత నీ హృదయంలో నువ్వు చైతన్యానికి నశింపు లేదు. నీకు లోకం కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, దేహం పోవచ్చు ఉండొచ్చు, కానీ నశింపు లేని నాశనం లేని వస్తువు హృదయంలో ఉంది, చైతన్యం హృదయంలో. ఒకవేళ ముద్దబ్బాయి అనుకుంటున్నామో అది గోడ లేక జడం అనుకుంటున్నాడు లోపల నా బ్రహ్మము, అదేమైనా జడ వస్తువు అనుకుంటున్నాము. ధన స్వరూపం జ్ఞానం, ధన స్వరూపం ఉండటం, ధన స్వరూపం శాంతి, ధన స్వరూపం సుఖం, అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ముగింపు లేని ఆనందంలో ఊగిసలాడుతూ ఉంది. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. మనం అందరం ఏమనుకుంటామంటే నేను గొప్పవాడు, నేను గొప్పవాడు, నేను గొప్ప అని నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ పూజించాలి అని ఇలా అనుకుంటాం. బాబా ఏమన్నారు అంటే నువ్వు గొప్పవాడు కదా, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లాయని అల్లాయే ప్రభు, నీ యజమాని అల్లా, నీ భర్త అల్లా, నీ ప్రభు అల్లా. అంటే అల్లాహు అక్బర్ అంటే అల్లా గొప్పవాడని, అల్లా మాలిక్ అంటే అల్లా గొప్పవాడని కాదు, అల్లా యజమాని మనకి, అల్లా ప్రభు, అల్లా భర్త. మన నియమించేవాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడు అంటే నియమించేవాడు, మనల్ని కంట్రోల్ చేసేవాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆ జీవుని కంట్రోల్ చేసేవాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే అల్లాయే, అల్లాయే మన ప్రభు, అల్లాయే మన యజమాని, అల్లాయే మన భర్త. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే నిన్ను కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను ముట్టికని ముట్టేవాడు ఒకడు ఉన్నాడు. పరిస్థితులు బాగున్నాయని గర్వం తెచ్చుకోవద్దు, పరిస్థితులు బాగోలేదని కుంగిపోవద్దు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మీ చేతిలో ఉన్న ప్రయత్నం బాగా చేసుకోండి, దేవుని దయ కూడా వస్తుంది మీకు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. మీరు చేస్తున్న ప్రయత్నమే దేవుని దయగా మారిపోతుంది. ఎఫర్ట్ ఇది నీడే, అంటే కర్తృత్వం లేకుండా చేసుకోండి. మీరు పని చేసుకోండి, పని జాగ్రత్తగా చేసుకోండి, అహంకారం లేకుండా పని చేయండి. అహంకారం లేని వాడు పని చేసినా చెయ్యని వాడితో సమానం. అంటే పని చేసినా చెయ్యని వాడితో సమానం అంటే అర్థం ఏంటంటే వాడు చేసిన ఫలితం, వాడు చేసిన పని వాడిని బంధించదు. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. అల్లాహు అక్బర్, అల్లా మాలిక్. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆదినాథుడే ఈ సాయినాథుడని. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, రాముడి విగ్రహం ఒకటి అని కళ్ళతో చూశాడు. రాముడి విగ్రహం అన్న, ఆంజనేయ స్వామి విగ్రహం అన్న చాలా ఇష్టం. అలా చూశాడంటే రాముడు గుడి కనిపించింది అనుకుని, ఆంజనేయ స్వామి గుడి కనిపించింది అనుకుని అలా నిలబడతాడు. అలా ఎలా చూసేవాడు, అలాగలాగా. నువ్వు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడటానికి వెళ్తాడు చూడండి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడటానికి వెళ్తాడు. ఒకసారి బాబా గారు ఆంజనేయ స్వామిని ఎలా చూస్తున్నారు షిరిడీలో, ఆంజనేయ విగ్రహం ఎలా చూస్తారు. ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మరీ ఇష్టం ఆయనకి. ఆంజనేయ స్వామిని ఎలా చూస్తున్నారు, ఇది ఇది పర్ఫెక్ట్ సెలబ్రేట్. ఆంజనేయ స్వామి విగ్రహం విగ్రహం ఎలా చూస్తున్నారు సరే బాబా గారు, ఏదైనా అంచేపు చూస్తున్నారంటే అలా చూస్తున్నారు. పెళ్ళికూతురు కూడా అంత బాగా చూడరు, పెళ్లి చూపులకు వస్తారు చూడండి, అంతకంటే బాగా చూస్తున్నారు ఆంజనేయ స్వామిని. ఎవరండి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, షిరిడీలు ఎవరు బాబా, ఎవరు అడిగారు ఏంటంటే అంత పరిశీలనగా చూస్తాం బాబా అన్నాడు. ఆంజనేయ స్వామి చూస్తుంటే మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధనంతకన్నాడు. ఈ మనస్సు అణగటానికి చాలా మంది సాధనలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఉడికి అలా పరిశీలనగా చూస్తుంటే నా మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధనతో పని చూడటంతో మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధన. ఈ సాధనలన్నీ మనస్సు అణగటానికే కదా, నాకు ఆంజనేయ స్వామి చూస్తుంటే మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధనతో పని. ఆయన గురికి అలా చూస్తుంటే పరిశీలనగా చూస్తుంటే మనస్సు అణగిపోయేదట ఆంజనేయ స్వామి. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, హనుమతే నమః. ఓం సుందరాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం హం హనుమతే 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 నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ నారాయణుడే ఈ నాథుడని. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. బాబా గారు ఆంజనేయ స్వామి విగ్రహం పరిశీలన చూస్తుంటే మనసు కనపడకుండా పోయిందట. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః. బాబా గారు ఇంకో మాట చెప్పారు, మరి ఈ మాటలు మీరు ఎవరితో చెప్పకండి. బాబా ముగిస్తున్నాను, ముగింపులో ఓ మాట చెప్పేసి ముగిస్తున్నాను. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా అక్కడ నుంచి స్నానం చేసి వచ్చినట్టు గురువు దగ్గరికి ఎందుకు వెళ్తారు, బాగుపడటానికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళి మట్టి అంటించుకుని రాకండి. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా స్నానం చేసి వచ్చినట్టుండాలి. ఎలా ఉండాలి, స్నానం చేసి వచ్చినట్టు ఉండాలి, కానీ మట్టి అంటించుకుని వచ్చినట్టుంటే ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెషర్స్. మీరు గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఎలా ఉండాలి, స్నానం చేసి వచ్చినట్టు ఉండాలి కానీ మట్టి అంటించుకున్నట్టు రాకూడదు. అంటే బాగుపడి రావాలి కానీ బాగు లేకుండా రాకూడదు. ఎక్కడికెళ్ళినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీరు నేర్చుకునేది ఉంటే అక్కడి నుంచి నేర్చుకుని రండి. మీకు నచ్చింది ఏమైనా ఉంటే అది వదిలేయండి. దాని అర్థం ఏంటంటే మీరు అక్కడ నేర్చుకునేది ఉంటే జాగ్రత్తగా నేర్చుకుని రండి. మీరు నేర్చుకునేది ఏం లేదనుకోండి వదిలేయండి, అంతేకాదు మట్టి అంటించుకోకండి. మీరు నేర్చుకునేది ఉంటే నేర్చుకుని రండి, అక్కడ నేర్చుకునేది ఏం లేదనుకోండి. ఊరికే అనుకోండి, ఉదాహరణకి నేర్చుకునే లేకపోతే వదిలేయండి, అంతేకాదు మట్టి అంటించుకోవద్దు. దాన్ని
శాంతి శాంతి శాంతి.
మరొకసారి ఈ పౌలపేట వచ్చాం. ఈ పౌలపేటలో ఉన్న భక్తులకి, ఈ పౌలపేటలో ఉన్న పెద్దలకి, ఈ పౌలపేటలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ, ఇంకా నేను ఒక గంట చెప్పే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వెంటనే వెళ్ళాలక, 4 మీటింగ్ ప్రారంభమవుతుంది. అంటే మీకు అందరికీ, మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ, మాకు మర్యాద చేసినటువంటి అందరికీ, మమ్మల్ని ఇక్కడ సత్కరించినటువంటి వారందరికీ కూడా సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి, సభా మర్యాదను అనుసరించి నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.